ఓం నమో భగవతే వాసుదేవాయ, నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ. శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. ఆత్మస్వరూపులైన మహాశైవర ప్రియమైన ఆత్మ బంధువులారా, రామాయణ ప్రవచనంలో కూడా చెయ్యి హైదరాబాద్ శ్రీ సత్యసాయిబాబు మెగాహోమం ఇది కూడా చేసి అక్కడ హైదరాబాద్ లో సత్సంగ సమావేశం. అయితే హైదరాబాద్ మీరు ఎవరు రావద్దు, ఊరికి ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను. మీరు హైదరాబాద్ మన గురిపౌర్ణానికి వచ్చారు సరిపోతుంది, మీరేమి శ్రమ పడవద్దు, మీరేమి శ్రమ లేకుండా ఆత్మజ్ఞానం సంపాదించాలి. హైదరాబాద్ శ్రమ పడి రాకండి, ఇంటికాడ మీరు చేసుకునే పనులు కూడా ఇంటికాడ పనులు కానీ సాంఘికమైన బాధ్యతలు కానీ ఇంటికాడ బాధ్యతలు కానీ విడిచిపెట్టకూడదు. కొంతమందికి ఇంటికాడ బాధ్యతలు ఉంటాయి, కొంతమందికి సంఘపరమైన బాధ్యతలు ఉంటాయి. మీ బాధ్యతలు మీరు చూసుకొని ఎక్కడో హైదరాబాద్ అంటే అని దూరం రావాల్సి తర్వాత ఈ నెల హైదరాబాద్ మీరు ఎవరు శ్రమపడి రావద్దు వరకు ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను. అక్టోబర్ నెల మూడు మీటింగ్లకు రావచ్చు. అక్టోబర్ నెల 1వ తేదీ శంగరక్షణలో రోడ్డు పక్కన ఉంది దుర్గమ్మ గుడి. అక్టోబర్ నెల 1వ తేదీ శంగరక్షణం దుర్గమ్మ గుడి రోడ్డు పక్కన ఉంది. మీరు పెద్ద అక్కడే కారు దిగొచ్చు, బస్ దిగొచ్చు. మీరు
భగవద్గీతల శ్లోకం గురించి ఎవరో చర్చించారు, మీటింగ్ లో చెప్తారని చెప్పారు. ఇది 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో శ్లోకం ఇది, భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామం శాంతి మురిచ్చతి. భగవద్గీతలో 5వ అధ్యాయంలో శ్లోకం. అంటే భగవద్గీత అంటే మీరు ఒకటి మర్చిపోకండి, భగవంతుని చెప్తున్నాడు. భగవద్గీత అంటే భగవద్గీతతో సమానమైన గ్రంథం లేదు. ఎవరు ఉపనిషత్తులు చెప్పినా, మరొకరు చెప్పినా, ఋషులు చెప్పినా, యోగులు చెప్పినా, రామకృష్ణ పరమహంస గారు చెప్పినా, రమణ మహర్షి గారు చెప్పినా, వశిష్ఠుడు చెప్పినా, ఆ భగవద్గీతకి సరిపోతా ఉండాలి. అంటే కృష్ణ ఏమన్నాడంటే, దేహాన్ని నమ్మటానికి వీల్లేదు, మనస్సును నమ్మటానికి వీల్లేదు, ఇంద్రియాలను నమ్మటానికి వీల్లేదు, బుద్ధిని నమ్మటానికి వీల్లేదు, నన్ను తప్పించి చైతన్యాన్ని తప్పించి ఎవరిని నమ్మటానికి వీల్లేదు. నీ హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు, నీ హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు. అదే ఆత్మన్నా బ్రహ్మమన్న ఒకటే, పరమేశ్వరుడనే వాడు మీ అందరి హృదయాల్లో ఉన్నాడు. అది ఒకటే నిజం, అందరి హృదయాల్లో ఉన్నాడు. అతను స్వయంగా ప్రకాశిస్తాడు, అతను స్వయంగా తనే. ఆ ట్యూబ్లైట్ చూడటానికి ఇంకో దీపం అక్కడ ముఖం ట్యూబ్లైట్ తిప్పేశాడు. వస్తువు చూడాలంటే మనం చూడాలి, కానీ చేసిన పుణ్యపాపాన్ని బట్టి అనే రెండు ప్రతి శరీరాన్ని వెంటాడుతూ ఉంటాయి. ఏం చేస్తాడంటే మనం స్వతంత్రం కదా, మన పిచ్చోళ్ళం కాదు, మూర్చి కదా, మనం మూర్చి వచ్చినోడికి ఆ పక్కన ఏం తెలుసు. అజ్ఞానంలో ఉన్న జీవులందరూ మూర్చి వచ్చిన వాళ్ళతో సమానం ఉన్నాడు స్వామి. మూర్చి వచ్చిన వాళ్ళకి వాడు కొట్టుకుంటాడు, కాళ్ళు కొట్టుకుంటాడు, చేతులు కొట్టుకుంటాడు. డాక్టర్ గారు ఏదైనా ఇంజక్షన్ వచ్చేసిన మూర్చి వచ్చిన వాడికి ఏం చెప్పింది. మనం కూడా మన నాయనే మూర్చలో పడ్డాం. ఏం తెలియటాలు, ఇది మంచిని తెలియటాలు, ఇది చెడ్డని తెలియటాలు, ఇది వేగంది, ఇది ఏది నిత్యమో తెలియదు, ఏది అనిత్యమో తెలియదు, ఏది సత్యమో తెలియదు, ఏది అసత్యమో తెలియదు, ఏది పట్టుకోవాలో తెలియదు, ఏది విడిచిపెట్టాలో తెలియదు. మూర్చజనం ఉన్నారు మనం. మూర్చోడికి ఏం తెలియదు అడిగి మనం కూడా ఈ మాయలో పడిపోవటం. ప్రకృతి అంటే, ప్రకృతి అంటే మాయ. ఆ మాయతోడు చేసేది ప్రపంచం. మీరు లడ్లు ఎలా చేస్తున్నారో, మైసూరు పాకు ఎలా చేస్తున్నారో, అది ప్రపంచాన్ని అసలు మాయతోడు చేశారు. ఎన్ని సత్యంతో చేయలేదు, మాయతోడు చేశారు, అంతా మాయ. అంచేత ఈ మాయని జయించడం అంటే సామాన్యం కాదు. మినహాయింపు లేకుండా మీరు నా పాదాలను ఆశ్రయిస్తే ఈ మాయలోంచి బయటికి రాగలరు, కానీ అంత తేలిక కాదు మాయలోంచి బాయిలోంచి బయటకు రావడం. అంతా మీరు అనుకున్న తేలిక కాదు మాయలోంచి బయటకు రావడం. నా పాదాలను ఆశ్రయించిన వాళ్ళకి, నా రూపాన్ని ధ్యానం చేసే వాళ్ళకి, నా నామాలు స్మరించే వాళ్ళకి, నా ఇంత పూర్తిగా గౌరవం ఉన్న వాళ్ళకి, విశ్వాసం ఉన్న వాళ్ళు ఇప్పుడు మాయ దారి ఇస్తుంది మీకు, లేకపోతే దారి ఇచ్చే అవకాశం లేదు. ఆ స్త్రీలని పురుషులకు లేరు. జీవుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఇక్కడ కొంతమంది పురుషులు కూర్చున్నారు, స్త్రీ అలా పురుషులని స్త్రీలని లేరు, జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఏ శరీరం వస్తే ఆ శరీరం సాధించడం పొందుతాడు. ఇప్పుడు మీరున్నారు, ఈ జన్మలో స్త్రీగా ఉన్నారు, వచ్చే జన్మలో పురుష శరీరంలోకి వెళ్ళచ్చు. ఆ పురుష శరీరంలోకి వెళ్ళినప్పుడు ఆ శరీరాన్ని నేననుకుంటారు కాబట్టి పురుషుని అనుకుంటారు. స్త్రీ శరీరం వచ్చినప్పుడు శరీరం నేననుకుంటారు కాబట్టి స్త్రీ శరీరం అనుకుంటారు. స్త్రీ శరీరంలోని జీవుడు పురుష శరీరంలోకి వెళ్ళచ్చు, పురుష శరీరాలు ఉన్న శరీరంలోని జీవుడు స్త్రీ శరీరంలోకి రావచ్చు. జీవుడికి, జీవుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు. వాడు ఏనుగులు, ఆడు ఏనుగు, ఏనుగు శరీరం పుడితే ఆ ఏనుగు అనుకుంటాడు. ఇది అర్థమవుతుంది, గుర్రం శరీరం పుడితే గుర్రం అనుకుంటాడు. ఏ శరీరం ఆ జీవుడికి వస్తే ఆ శరీరాన్ని నేను అనుకుంటాడు. అది మాయ. మాయ అంటే ఇప్పుడు అర్థమవుతుంది, అది మాయ. అలా పురుషులు అంటూ స్త్రీలు అంటూ లేరు. ఆ జీవుడే మారుతా ఉంటాడు. ఆ జీవుడు ఒకసారి స్త్రీ శరీరంలోకి వెళ్తాడు. అప్పుడు జీవుడు నేనా, నేను శరీర స్త్రీని స్త్రీని అనుకుంటాడు. ఒకసారి అటు పురుష శరీరంలోకి వెళ్తాడు. అప్పుడు నేను పురుషుడిని పురుషుడిని అనుకుంటాను. అది కదా ఇది జరిగేది. జీవుడు మటుకు స్త్రీ శరీరము, శరీరానికి స్త్రీ పురుషుడు అంది, కానీ జీవుడు స్త్రీ, స్త్రీ కాదు, పురుషుడు కూడా కాదు. అయితే పూర్వజన్మలో ఈ శరీరం వచ్చినప్పుడే ఆ పూర్వజన్మలో మంచి పుణ్యం చేస్తే పుణ్యం, పాపం చేస్తే పాపం అని కలిపి అది వస్తూ ఉంటుంది. అది ఆ శరీరం మనిషి యొక్క కొంతకాలం అదృష్టం వెంటాడుతుంది, కొంతకాలం దురదృష్టం వెంటాడుతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రెండు స్వప్న, ఈ రెండు స్వప్న. మీరు ప్రారంభం మీకు పుణ్యం బాగా అనిపిస్తున్నారు అనుకోండి, నేను పుణ్యం అనిపిస్తున్నాను, నేను పుణ్యం అనిపిస్తున్నాను అని అనుకుంటాను. పూర్వజన్మలో ఏదో శరీరంలో చేసిన పుణ్యం ఈ శరీరం ద్వారా ఖర్చు అయిపోతాను. అది ఖర్చు అయిపోతానని తెలియకనే అనిపిస్తున్నాను అనుకుంటాను. అయ్యా భగవంతుడు తనే ఉంచుకోడు. మీరు ఏదైనా మంచి కర్మ చేస్తే మీకే ఇచ్చేస్తాడు, చెడ్డ కర్మ చేస్తే మీకే ఇచ్చేస్తాడు. తనంటూ ఏమో కర్మసాక్షి. భగవంతుడు ఎవడో కర్మసాక్షి. అది అందరూ దేళ్ళలో ఉంటాడు. ఆయన అంతర్యామగా ఉండగా ఉండకుండా అసలు శరీరం రాదు, జంతు శరీరం కూడా. ఆయన అంతర్యామగా సృష్టి కూడా, సృష్టిని కూడా, సృష్టిని తయారు చేసి ఆయన అంతర్యామగా ఉన్నాడు. మన శరీరాన్ని తయారు చేసి అంతర్యామగా ఉన్నాడు. అది ఏం చేస్తాడంటే, ముద్దపైలకు ఈ గోళ్ళ కూర్చోడు, గోళ్ళగా ఉన్నాడు. మీ దేహం ఏ ప్రారంభానికి, అది పుణ్య ప్రారంభం అవచ్చు, పాప ప్రారంభం అవచ్చు, సర్వశక్తివంతుడు, సర్వం తెలియాలి. వాడు మన పరిపాలకుడు, మన పరిపాలకుడు. ఏదైనా చెడ్డ జరిగినాడు తెలియకుండా జరగటం ఇచ్చేదంటే ఎత్తు జరుగుతుందే, మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు సార్. మనం జీవితంలో నేర్చుకోవాల్సిన పళ్ళు ఏమి నేర్చుకుంటాడు, ఏ పాఠాలు పుస్తకాలంటే పళ్ళు ఏదో నేర్చుకునేది కాదు. జీవితంలో జీవితం నేర్పిన పాఠాలు, జీవితం నేర్పిన జీవితం ఏ పాఠాలు అయితే నేర్పుతుందో ఆ పాఠాలు కనుక గుర్తుపెట్టుకుంటే మనం బాగుపడతాం. పళ్ళే ఉంటాయి, ఎవరో రాసిన పుస్తకాలు వేస్తారు, అవి ప్రశ్నలు వేస్తారు, అంటే పరీక్షలో మనం రాగలేదు. అందుకే ప్రకృతి నేర్పింది, ప్రపంచం నేర్పి పాఠాలే మనకి ఎక్కువ. మనకి హై స్కూల్ నేర్పి పాఠాల కంటే, కాలేజీ నేర్పి పాఠాల కంటే జీవితం నేర్పిన పాఠాలే. అంతే ప్రారంభం అనిపించడానికి, ఆ దేహం యొక్క ప్రారంభం అనిపించినప్పుడు మీరు ఏదైనా పుణ్యం అనిపిస్తున్నారనుకోండి, అది ఈశ్వరు యొక్క ప్రణాళికలో ఉండ కాబట్టి అనిపిస్తున్నారు, కానీ మీరు తెలియజేయటం వల్ల అనిపించండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇంద్రియాలని నమ్మద్దు, మనస్సును నమ్మద్దు, మీ ఇంద్రియాలు మిమ్మల్ని నమ్మద్దు అంటాడు. ఎక్కడ మాట కాదు, మీ ఇంద్రియాలు మీరు నమ్మకండి, మీ మనస్సుని మీరు నమ్మకండి, మీ తెలివిని మీరు నమ్మకండి, మీ బుద్ధిని మీ మిగతా నేను లోపల అంతర్యాముగా ఉన్నాను, దాన్ని తప్పించి మీరు చేతి నమ్మద్దు అంటున్నాను. ఇంకా అన్ని నిజం కాదు కదా. బుద్ధి చాలా తెలివైన అంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు గడుచుళ్ళు గడుచుళ్ళు అంటారు. అంత తెలివైన కూడా సరే పల్టి కుట్టారు. రాముడు దేవుడు అనుకుంటున్నాం కదండి, రాముడు అవతార పురుషుడు, దేవుడు అనుకుంటున్నాం. ఆయన పటాలు అందరూ పెట్టుకుని పూజిస్తున్నారు, ఆయన గుళ్ళు కడుతున్నారు. ఏమంటే ఆ సీతమ్మ బంగారపు లేడీలో బంగారపు లేడు ఉండదు, అది బంగారపు రంగు చోటు వచ్చి ఆ బంగారపు లేడు కావాలంటే అది బంగారపు లేడు కాదు, అది బంగారం లేడు అనుకుని అది వెనకాల పరిగెట్టాడు. ఎవడు రాముడు పరిగెట్టాడు. అయితే అప్పుడు ఏంది, రాముడు తెలియకూడా తెలియకూడా చేతకాలడు కాదు. ఆ టైంలో ఆయన బుద్ధి మన్నది, ఎంత తెలివైన ఒకసారి పైకి కొట్టేస్తాం. ఇప్పుడు ఎవడు ఐదు సరేయారు, నేను ముఖ్యమంత్రిని అంటే నేను ముఖ్యమంత్రిని ఎలక్షన్ అయిపోయింది ఐదు సరేయారు. ఈశ్వర ప్రణాళికలో ఎవరికైతే ముఖ్యమంత్రి పదం ఉందో ఆడికి వస్తుంది, కానీ అడుగుని వాళ్ళు అందరూ కదా. అనుకునేది జీవుడు, జరిగేది ఈశ్వర సంఘం, అడిగేది అడిగాలి. అనుకుంటాం మన మనసు, మన మనస్సు నిజం కాదు. రోజుకి 90 రకాలుగా ఉంటుంది. అనుకునేది జీవలక్షణం, జరిగేది ఈశ్వర లక్షణం. కానీ ఏం చేస్తారంటే అది మా ఎక్కడ ఉందంటే, ప్రతిది ఈశ్వర సంకల్పానికి భిన్నంగా ఈ సృష్టిలో గడ్డి పరక్కడకాలంటారు. పెళ్ళిళ్ళు పేరంటారే కాదు, ఏదైనా సరే మీరు గొప్ప విద్య వచ్చింది అనుకోండి, గొప్ప ధనవంతులు అయ్యారనుకోండి, మీరు మంత్రి అయ్యారనుకోండి, ఇప్పుడు ఎన్ని కాలక్రమంలో కొట్టిపోతారు. ఈశ్వర సంకల్పానికి భిన్నంగా ఈ సృష్టిలో ఏది జరగటానికి వీలు చేసే సృష్టికి అధ్యక్షుడు ఆయన. ఇక్కడ మా ఎక్కడ ఉందంటే, అంటే ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరుగుతుందని మనం తెలియక నేను సాధించాను, నేను సాధించాను, నేను సాధించే ఇతంగా నేను సాధిస్తున్నాంటే ఇదే మాయ. మీరు బాగా సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకో, జరిగేదంతా ఈశ్వర సంకల్పం. అది నేనేదో సాధించాను, హెచ్చి చేశాను, హెచ్చి ఇది అనుకుంటా ఉంటాడు, ఇది అనుకుంటా ఉంటాడు. ఇదేవిడ హెచ్చి చేయడానికి ఇక్కడ ఉన్నాడు అసలు. కానీ నేనే సంపాదించాను, నేనే సాధించాను అని అనుకుంటాక మనం ఏదో చేస్తాం, ఇలా అనుకుంటాం. అలా అనుకోవటం మాయ, మనం అనుకోవటం మానం. నించగా మనలో మాయ ఉంది కాబట్టి అనుకోవటం మానం. వీళ్ళందరూ నేనే ఉద్ధరించాను అనుకుంటాం. నువ్వు ఉద్ధరించిన అసలు నువ్వు ఉన్నావా వాళ్ళని ఉద్ధరించబడతావు. ఇది మాది మనం అనుకుంటున్నాం కదా, పైకి చెప్పలేదు లోపల అనుకుంటున్నాం. ఇదంతా అక్కడ ఉద్ధరించాను, ఉద్ధరించాను, అక్కడ ఆయన బాగు చేశాను, ఇక్కడ ఎందుకు దేవుడు బాగు చేశాను అసలు అనుకుంటున్నాను. అంటే మా ఏం చేస్తానంటే, చేసేదంతా ఈశ్వరుడైనా ఇదంతా నేనే చేస్తున్నా, నీకు కల్పిస్తే నీకు ఆ భావన కల్పించి ప్రతి జన్మలో ఏదో శరీరాన్ని నేను కట్టేసి కర్మానుభవం, ఆ కర్మానుభవం కర్మానుభవాన్ని బట్టి నేను సలుపుసందిని బట్టి నొక్కేసి ఏమంటే ఎప్పుడుకో అనేక జన్మల అనంతరం మీరు భక్తి మార్గంలో ఉంటే, జ్ఞాన మార్గంలో ఉంటే, మంచి మార్గంలో చెదిరిపోకుండా ఉంటే మాట్లాడుతుంటాం రోజులు ఆందోళన అన్నమాట. మనకు ఆందోళన ఎక్కడ వస్తుంది? మనసులోనే వస్తుంది. మీకు అర్థమవుతుందా? అశాంతి ఎక్కడ వస్తుంది? మనసులోనే వస్తుంది. మన మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మాయంటే మూడు గుణాలతో చేశారు, సత్వగుణం, రజగుణం, తమగుణం. మనలో ఈ మూడు గుణాలు తిరుగుతూ ఉంటాయి. సత్వగుణం ఉన్నప్పుడు మాట ఒక రకంగా ఉంటుంది మనకు, రజగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, తమోగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఈ ఈ మూడు గుణాలు తొందరగా మనిషిని విడిచిపెట్టడం. ఈ గుణాల్లో సత్వగుణం రోజు రమ్మంటే రాలేదు, మనం తెలిస్తే రాలేదు. ఈ సత్వగుణం ఎప్పుడో వస్తుంది. ఆ సత్వగుణాన్ని మనం డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాడో, లాయర్ ఏ విధంగా అయితే లాని ప్రాక్టీస్ చేస్తాడో, ఆ సత్వగుణం ఎప్పుడో వస్తుంది రావడం. దాన్ని టైం పెంచుకుంటూ జాగ్రత్తగా పెంచుకుంటూ, అంటే అది వచ్చినప్పుడు దాని కడుపు కాళ్ళు పట్టుకుంటే ఇంకో రోజు రెండు రోజులు అయిపోతుంది. అది రానప్పుడు ఎలాగ రాదు. వచ్చినప్పుడు జాగ్రత్తగా దాని టైం పెంచుకుంటూ రావాలి. తర్వాత ఆ సత్వగుణం నెమ్మదిగా అలవాటు చేసుకుంటే ఈ గుణాలు తగ్గుతాయి. ఏది రజోగుణం తగ్గుతుందా, తమగుణం తగ్గుతుంది. తర్వాత మనకు రజోగుణం ఉన్నప్పుడు అందరం మనం గుర్తించాలనుకుంటాం. సోషల్ అప్రీషియేషన్ అంటాడు కృష్ణ. రజగుణం మీకు ఎక్కువగా ఉన్నప్పుడు అందరం చప్పట్లు కొడితే బాగుండు అనుకుంటారు. ఎన్టీ రామారావు గారికి చప్పట్లు అంటే ఇష్టం. ఆయన ఏదో మాట్లాడుతున్నారు కూడా ఏదో జనం చప్పట్లు కొట్టేశారు కూడా ఇంకా పెద్ద బొద్ది పెట్టి మాట్లాడేసి చప్పట్లు ఇష్టం ఆయన. మీకు అర్థమవుతుందా? చప్పట్లు ఇష్టం ఎన్టీ రామారావు గారికి జై అంటారు కదా, జనం ఇంకా ఇష్టం అది పాపం. సోషల్ ఎప్రిషియేషన్ ఏంటిది? సోషల్ అందరూ సమాజం మనం గుర్తిస్తున్నారు కదా, ఇక అంతా చప్పట్లు పడుతున్నారు కదా, తర్వాత మనం చేసిన మంచి పనులకు అందరూ మెచ్చుకుంటున్నారు కదా అనుకుంటారు. చూడండి వీడికి ఇలా అనుకుని వాడు శరీరాన్ని రంప పెట్టి పోసేసినాడు ఆత్మజ్ఞానం.
ఎలా ఉందో మీరు రావటం ఎలా ఉందో మీరు సారా
పోగొట్టుకున్నాడు, తమ్ముళ్ళు పోగొట్టుకున్నాడు, ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు జోదము. ఒక చిన్న వీక్నెస్. అలాగే నల మహారాజు ఎవరిలో జోదానికి రమ్మంటే ధర్మరాజు లాగా వెళ్ళాడు, కానీ ఆయనకు ఒక అలవాటు. ఆయన జోదమని చాలా మంది పోగొట్టుకున్నాడు. ఆయన అది రాజ్యం పోగొట్టుకున్నాడు. ఎవరు నలమాడు ఈ చెడ్డ వాళ్ళు అంటే చెడ్డ వాళ్ళు కదా మంచి వాళ్ళు. ఒక రాసి మీరందరూ పుస్తకం మీద రాసుకోండి. మనకి ఇంద్రియాలు ఇంద్రియాలు ఉంటాయి, విషయాలు ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి. ధర్మరాజుకి జోదం చూడుకోండి, ధర్మరాజుకి జోదం చూడుకో. అటువంటి చూడుకుంటారు మనకి ఒక చూడుకుండా ధర్మరాజుని లాగా ఇస్తే మనకు ఐదు చూడుకుండాలరా. ఒక ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది, ఒక ఇంద్రియానికి ఒక అది చూడుకుండం. ఒక చూడుకుండంలో పడితే చాలు ప్రాణం పోటాను. అటువంటిది ధర్మరాజుకి ఒక చూడుకుండం ఉంటే మనకు ఐదు చూడుకుండాలరా. ఏదో చూడుకుండంలో కొట్టుకుంటాం. ప్రతి ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది, ఒక ఆకర్షణ. ఆ ఆకర్షణలోంచి వాడి ఇంద్రియాలు వెనక్కి తిప్పుకోలేడు అనుకోండి, ఏదో సుడిగుండంలో కొట్టిపోతాడు. తర్వాత కొంతమంది మంచి మాటలు వినరు, అదొక వ్యసనం. చెడ్డ మాటలు చెప్తే పానకం దాటినట్టు వింటారు. కొంతమంది మంచి మాటలు చెప్తా అనుకోండి, వాళ్ళు వినరు. చెడ్డ మాటలు చెప్తే పానకం నోట్లోకి వేసుకుని పానకం దాకినట్టు అదొక సుడిగుండం వాడు. చివరికి వాళ్ళ స్వరూపం దా చెడ్డ అయిపోతుంది. ఎందుకు పనికిరా యుగానికి ఫలానికి పనికిరా కొంతమంది రూపం ఏదో సినిమాలో బొమ్మలు చూసి వస్తా ఉంటారు ఏదో కొంతమంది. అదొక రూపం ఆకర్షణ, సినిమాల్లో ఆకర్షణ అది రూపం. మీకు అర్థం వచ్చింది. అలాగే ఒక స్పర్శ ఒక రకం. ఇలాగా అతి ప్రతి ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది. వీడు ఏ విషయంలో పడ్డా అన్ని విషయాల్లో పడక్కర్లేదు. ఏ విషయంలో పడ్డా చుడికొండలో కొట్టిపోతాడు, ప్రవాహంలో కొట్టిపోతాడు. ప్రకృతి వాడు విడిచిపెట్టదు. రెండు ల్యాంపులు బాగా విడిచిపెట్టారు. ఈ జన్మలో కాకుండా రాబోయే అత్యంత కృష్ణుడు ఏమంటాడంటే, భగవంతుడు ఏమంటాడంటే, ఈ మనస్సు మంచిది కాదు. మంచిది కాదంటే స్థిరంగా ఉండదు, దాని కోతి కొన్ని లక్షణాలు ఎన్ని ఉంటాయి దానికి. ఎటు గట్టి చేయమంటే అటు గట్టి చేయకుండా ఈ పని చేయొచ్చా చేయకూడదు అన్నప్పుడు మీరు మనసును ప్రమాణంగా పెట్టుకోవద్దు. భగవద్గీత ప్రమాణం. కోసమే చెప్పే మాటగా శారదమ్మతం అన్నా నూటంగా వచ్చింది అని ప్రస్తుతం సంసారంలో ఉండొచ్చు, కానీ వాళ్ళు మోక్షం పొందారని చెప్పాడు వరణధర్మ మందేశానికి వచ్చి తెలవరిస్తుంది. మాట గురిదేవుడు మాట తప్పటం లేదు.
Thank you.
వయసులో ఆత్మ దర్శనం వస్తుంది. అందుకే ఆత్మ జ్ఞాన సత్వం. ఏదో ఉంది అంటారు కంటే మనకు తెలియటానికి కారణం ఏంటి? ఆ జ్ఞానం అనే దీపం మన దగ్గర. ఆ జ్ఞానం అనే దీపం సంపాదిస్తే ఇక్కడ ఉన్న వస్తువులు కూడా మనకు గోచరిస్తున్నారు. తపస్సు అంటే మనస్సు ఎలా ఉంటుంది చెప్పమంటారా? ఇప్పుడు చెయ్యి ఎలా చూడండి, శాస్త్రి గురుదేవుడు గారు తప్పు చెప్పాడేమో. అరే వాడికి ఏదో చిన్నగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి వాళ్ళ కోసంలో గురువనుగ్రహం పొందారు, అలా కానిస్తున్నాడు కొందరు, అలా అలా కానిస్తున్నాడు, ఎప్పుడు చనిపోయే ముందు తీసేస్తాడు. గురుదేవుడు మాట తప్పు అంటానికి లేదు అయ్యా. అయితే వాసన చేయకుండా ఆయన కూడా మోపిస్తాను, ఇప్పుడు వాసన చేసేస్తాడు, శరీరం చనిపోయే ముందు తీసేస్తాడు.
అది కూడా
తపస్సు నీ తపస్సుకి ఆధారమైన అంటే నీ తపస్సుకి ఆధారమైన అంటే నీకు అర్థమవుతుందా? మీరు అన్ని కూడా మీరు చేసే తపస్సులు, మీరు చేసే యోగాలు, మీరు చేసే ప్రాణాయామం, మీరు చేసే మీరు ప్రాణాయామం వాటన్నిటికి ఆధారం నేనే, వాటన్నిటికి ఆధారం నేనే. అవి సరిగ్గా ఉన్నాయి, ప్రాపర్ గా ఉంటే వాటన్నిటికి ఆధారం నేను. నేను మళ్ళీ మీకు శాంతిని ప్రసాదించేవాడు కూడా నేను. మీ తపస్సుకి ఇంటికి ఆధారమైన నేనే. మీరు అది చిత్తశుద్ధితోడు చేస్తాను అంటే తపస్సు కూడా మీకు అర్థమవుతుందా? ఏదో యాంత్రికంగా చేయకూడదు. కొంతమంది మంచి పనులు కూడా యాంత్రికంగా చేస్తారు, మనస్సును అక్కడ పెట్టించి ఆ బుద్ధి మీకు లేకపోతే
అది కూడా ఒక ఐశ్వర్యం.
అది కూడా అంటే బాహ్యంగాలకు వందరాది ఎకరాలు ఉండదు, లేకపోవచ్చు లేకపోతే నాలుగు మాలు లేకపోవచ్చు. ఆయనే చెప్తాను సామాన్య కుటుంబాలు. కానీ ఒక్కొక్క విభూతి, అది కూడా ఒక విభూతి, ఒక మనసులోని ఐశ్వర్యం, అది గిఫ్ట్. అది కూడా మనం సంపాదిస్తే తొందరగా భగవంతుడు వరం ఇవ్వాలి కానీ మనకు తొందరగా వచ్చేది. అది ఉరికే డబ్బు సంపాదించడం కంటే కష్టపడి చదువు సంపాదించుకోవడం కంటే, మనం కష్టపడి కష్టపడి చదువు నేర్చుకోవడం కంటే డబ్బు సంపాదించడం కంటే స్వపాల వేద లేకుండా ఉంటే మరింత కష్టం. అది భగవంతుడు ఇస్తే వస్తుంది కానీ కేవలం మనకు తెలియచేటలు రాదు. కేవలము మనం తెలియచేటలు రాదు. సుగ్రదం సర్వభూతానం అందరూ ఎవరైనా కొంచెం కష్టాలు అనిపిస్తుంటే ఏంటి వాళ్ళ కష్టాలు అనిపిస్తున్నారని నీకు అనిపించవచ్చు. వాడి యొక్క క్షేమం కూడా నేను కోరుతున్నాను. మీకు అందుకొచ్చుకుని వాళ్ళ పాఠాలు నేర్చుకుంటేనే కదా వాళ్ళకి బుద్ధి రాదు. ఏదో కొంతమంది కష్టాలు పెడతా ఉంటారు, వాళ్ళు కూడా అందులో ఏదో పాఠాలు నేర్చుకోవాలి. అంతేగా వాళ్ళ మీద భగవంతుడికి ఇష్టం లేదని కదా వాళ్ళ కష్టాలు చూడాలని కాదు, వాళ్ళు ఏదో అందులో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అందుకు చెప్పాను కదా మనం అవి కాలేజీలో చదువుకున్నాను కంటే జీవితం నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి, జీవితం నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి. అంటే అందరూ ఎవరన్నా కష్టపడుతున్నా వాళ్ళకి విరోధం నేను అనుకోకుండా, వాళ్ళ విరోధం నేను వాళ్ళ క్షేమం కూడా కోరుతున్నాను. అయితే ఆ పరిస్థితుల్లో ఎందుకు ఉంచారంటే వాళ్ళ పరిస్థితుల వల్ల కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలు నేర్చుకుంటే కనుక వాళ్ళకి బుద్ధి రాదు. అంతేకాదు ఇష్టం లేదని మీరు అనుకోవచ్చు, వాళ్ళ మీద నాకు ఇష్టం లేదని మీరు అనుకోవద్దు అని చెప్పి ఏమంటున్నాడు, ఎవరికి వస్తుందంటే శాంతి తపస్సు చేసిన వాడికి, ఆత్మజ్ఞానం సంపాదించిన వాడికి, యజ్ఞం చేసిన వాడికి, అంటే స్వార్థ ఫలాపేక్ష లేకుండా పనిచేసేవాడికి. తర్వాత ఇలా చేసిన ఒక ఇష్టడు ఒకడు ఉన్నాడు, ఒక యజమాని, ప్రపంచానికి ఒక యజమాని ఉన్నాడు, ఒక భర్త ఉన్నాడు, ఆయనే కర్త, నేను కర్తను కాదు. మరి ఆమె కర్త అయితే నేనెందుకు కర్త అనుకుంటున్నాను? ఆమె కర్తను తెలియకపోవడం నేను కర్త అనుకుంటున్నాను. ఆయన కర్త నీకు తెలిస్తే అప్పుడు నీకు శాంతి కుదురుతుంది, నువ్వు కర్త అనుకున్నందుకు కానీ నీకు శాంతి రాదు. మన అందరం నేనే కర్త అనుకుంటున్నాను అనుకున్నాక మనకు శాంతి రాకపోవడం. మనలో ఖర్చుకి బుద్ధి లేని వాళ్ళు ఎవరున్నారో అంతా నేనే సాధించాను, అంతా నేనే సాధించాను అనుకుంటాను. గురువు గారు ద్రోణాచార్యులు చంపడం, తాతగారు భీష్ముని చంపడం, ఎలాగా వీళ్ళు చంపడం, అలాగ ఆమె చంపడం, యుద్ధానికి వచ్చాడు, యుద్ధానికి వచ్చాడు, పని చేశాడు. కృష్ణుడు గారు ఏం చెప్తున్నాడు, ఇందులో గురువులు ఉన్నారు, తాతలు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వీళ్ళు చంపడానికి ఎలాగంటే, అప్పుడు నువ్వు ఎవరిని చంప వరకు అనుకుంటారా? అలానా ఒక లక్ష సంవత్సరాలు పచ్చిపోయి 5 రోజులు అలా చేస్తారు, నువ్వు చంపకపోయినా చేస్తారు. ఇప్పుడు మన అందరినీ ఎవరు చంపరనుకొని చంపకపోయినా 5 సంవత్సరాలు ఉంటాం. అంటే ఇలా జరగబోతుంది, నీ చేతులతో నీ చేతి నీ చేతుల మీద వాళ్ళు ప్రాణం పోవలసి ఉంది. అందుకే కానీ అంతేకా నువ్వు ఒకవేళ ఆడితే నువ్వు ఎలా వస్తే దేహం కాదు, వాళ్ళు కూడా దేహాలు కాదు. నువ్వు దేహ బుద్ధి నీకు ఉంది కాబట్టి వాళ్ళు కూడా దేహాలు అనుకుంటున్నావు. లోపల చైతన్యం చూసావు, లోపల అది చంపేది కాదు, చంపబడేది కాదు. నీ లోపల పరమాత్మ ఉంది, నీ లోపల బ్రహ్మం ఉంది, నీ లోపల ఆత్మ ఉంది. అది చంపేది కాదు, చంపబడేది కాదు, అది చంపేది కాదు, అది చంపబడేది కాదు. వాడు ఈ రకంగా నీ ద్వారా యుద్ధం జరగవలసి ఉంది కాబట్టి జరుగుతుంది. ఈ రకంగా అంటే ఏమంటే అర్జునుడు గొప్ప వీరుడు ఆ రోజుల్లో వాడు అంటాడంటే అర్జునుడు అంతే పెద్దవాడిని పట్టుకున్న నిమిత్తం పాత్రం బాబా సభ్య శాంతం. నువ్వు అలా బొమ్మలా నిలబడు, నువ్వు అలా బొమ్మలా నిలబడి చేతులు ఆపిస్తా ఉండు. తనంతా నేను చేసుకెళ్ళిపోతాను, పది నాది గౌరవం లేదు, మనకు కూడా బుద్ధి లేదు. కానీ మనం కూడా అంతే, మీ వల్ల ఏదైనా మంచి జరిగితే అది భగవంతుడే చేసి పెట్టాడు. కానీ మీరేమో నేను సాధించామనుకుంటున్నారు, అర్జునుడా నియత్వం చేసేసాను, వీళ్ళందరినీ చేయించేశాను అనుకుంటున్నావు. అది నాది, నాకేం గౌరవం రాదు, గౌరవం నీకు. అర్జునుడు ఇప్పుడు మనం కూడా అర్జునుడు యుద్ధం చేసేటట్టు చెప్పుకుంటున్నాం కదా, మరి నాది గౌరవం నీది. నిమిత్తం మాత్రం పవ సభ్య సాధ్యం, వరకు నిమిత్తం మాత్రం లేక బొమ్మలాగా చేతులు తిప్పుతుంటే సరిపోతుంది అర్జునుడు. నిమిత్తమా. మృగ బొమ్మల నిలబడితే సరిపోతుంది. జగదీశ్వర సంకల్పం ఒక చంపైన ముండ్ర ప్రభావులు వాళ్ళు పట్టుకు పోతారు. మన శరీరంలో కూడా పోతాయి కాల ప్రభావులు. అది ఇలా జరగవలసింది కాబట్టి జరుగుతాం. ఇది ఇలాగా జరగవలసింది కాబట్టి ఇలా జరుగుతుంది. వాడు ఈశ్వరుడు. ముందు నీ బుద్ధిని పవిత్రం చేసుకో. ఇంద్రియాలు నమ్మొద్దు, మనసును నమ్మొద్దు, బుద్ధిని నమ్మొద్దు. దేవుని అంటే నీ లోపల చైతన్య రూపంలో ఆత్మరూపంలో బ్రహ్మంలో రూపంలో ఉన్న భగవంతుని తప్పించి ఇంకా దేని నమ్మటానికి లేదు. నీ ఇంద్రియాలు నువ్వే నమ్మకో, నీ మనసు నువ్వే నమ్మకో, నీ బుద్ధి నువ్వే. అవి చెప్పడత్వం చెప్పడం. లోపల నీ నీ ఈశ్వరుడు ఒకడున్నాడు, అంతర్యామి ఒకడున్నాడు, పరమాత్మ ఒకడున్నాడు. వాటి నమ్ముకుని అతన్ని చేరుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయవు. నీ లక్ష్యం అది నీ గమ్యం అని ఇప్పుడు రహస్యం చెబుతున్నాడు భగవంతుడు. మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి, మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. మీరు మీరు మామూలుగా తిండి కాడ జాగ్రత్తగా ఉండి మంచి స్నేహాలు చేసి మీకు అర్థమవుతుందా? తిండి కాడ జాగ్రత్తగా ఉండి మంచి స్నేహాలు చేసి ప్రవర్తన ప్రవర్తన బాగా చూసుకున్నా మీకు ఇంద్రియ నిగ్రహం రాదు. తాత్కాలిక ఇంద్రియాలని నిగ్రహంలో ఉన్నాయని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మంచియే. ఇది ఆహారం స్వచ్ఛంగా తర్వాత ఇవన్నీ మంచియే. కానీ భగవంతుడు ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు అని మీరు లోకంలో గొడవలు గమ్యంగా పెట్టుకోకుండా, లోకం లోకంలో విషయాలు గమ్యంగా పెట్టుకోకుండా, భగవంతుడినే గమ్యంగా పెట్టుకుని మీరు ఆహారం ఏమి అన్ని చేసినా ఇక అప్పుడు ఇంద్రియ నిగ్రహం సాధ్యం అవుతుంది. కానీ భగవంతుని మర్చిపోయి వాడిని గమ్యంగా పెట్టుకోకుండా లోకంలో గమ్యంగా పెట్టుకుని ఇంద్రియాలు నిగ్రహించుకున్న సఫలం అవుతుంది. మీరు చిన్నగాడు జాగ్రత్తగానే లాభం లేదు. ఇంకోటి అసలు ఆయన గమ్యంగా పెట్టుకుంటాం. ఏదైతే పొందాలో ఏదైతే పొందాలో ఆ పొందవలసినటువంటి సత్వస్తు గమ్యంగా పెట్టుకోవటం మానేసి లోకాలకు సంబంధించిన విషయాలు ఏదో గమ్యంగా పెట్టుకుని పనిచేసినా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నా మొత్తం మీద అది సాధ్యము కాదు. పర్ఫెక్ట్ కంట్రోల్ నీకు రాదు. చేస్తే చేయొచ్చు కానీ పర్ఫెక్ట్ కంట్రోల్ రాదు. తర్వాత ఇంకోటి స్వప్నాలు వస్తాయి అందరూ. మన రెద్దట్లో కళ్ళు వస్తాయి కదా, రెద్దట్లో ఆ కళ్ళు కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఆ కళ్ళు కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఆ కళ్ళు మీకున్న వాసనలో వస్తూ ఉంటాయి. ఆ ఈ కళ్ళ కాకుండా ఒకసారి కూర్చునేస్తే ఆ ఈర్తిని బట్టి కూడా కళ్ళు వస్తాయి. ఆ కళ్ళ దూరికి వెళ్ళకండి. ఆ ఈర్చి కళ్ళు అంటారు అట్లా. దానికి తింగరమంగళంగా ఉంటాయి. దానికి ఒక క్రమం ఉండదు. అలా కాకుండా అయ్యి కళ్ళ కాకుండా మీరు లోపల మీ మనసులో ఏ వాసనలు ఉన్నాయో మీకు జాగ్రత్త అవసరం తెలియదు. జాగ్రత్త అవసరం తెలియదు. అప్పుడు కళ మీకేదో స్వప్నాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ స్వప్నాల్లో మీకున్న బలహీనతలు తెలుస్తూ ఉంటాయి. ఆ స్వప్నాల్లో మీకున్న మైనస్ పాయింట్ ఆ బలహీనతలు. పోయి బలహీనత నాకు జాగ్రత్త అవసరం తెలియటం లేదు, స్వప్న అవసరం తెలుస్తుందని. ఇప్పుడు మనం మామూలుగా ఒకసారి రోగం కనపడదు మనకు. అదే సిటీ స్కానింగ్ ఏదో చూస్తే కనుక మామూలుగా ఒకసారి రోగం మనకు కనపడదు. ఆ సిటీ స్కానింగ్ చూస్తే కనిపిస్తుంది. మామూలుగా డాక్టర్ కూడా తెలియదు మామూలుగా రోగం ఉన్నట్టు. ఏ స్కానింగ్ లో పెట్టాడు అనుకున్నప్పుడు ఇంకా ఇలా కూడా కనిపించారు. సంజయ్ రెడ్డి గారికి సంజయ్ రెడ్డి గారు 6 నెలలకు ఒకసారి రాష్ట్రపతికి 6 నెలలకు 3 నెలలకు సిటీ స్కానింగ్ చేస్తారు. సంజయ్ రెడ్డి గారు చాలా ఉన్నారు. ఆ సిటీ స్కానింగ్ 3 నెలలకు చేసినప్పుడు లోపల ఎక్కడో క్యాన్సర్ దొరికింది. క్యాన్సర్ స్టార్ట్ సిటీ స్కానింగ్ లో దొరికింది. అది ఫస్ట్ స్టేజ్ లో ఉంది. అది తర్వాత అమెరికా పంపాడు. ఆ భాగం చేయించుకు వచ్చేసాడు. తర్వాత చాలా కాలం పంచాడు. అంటే ఆ సిటీ స్కానింగ్ లో దొరకలేదు అనుకో, మామూలుగా దొరకలేదు అనుకోండి, సిటీ స్కానింగ్ లో కూడా కనపడలేదు అనుకోండి, అది ముదిరిపోయే ఇంకా డాక్టర్లు కూడా ఏం చేయలేదు. క్యాన్సర్ కూడా ఫస్ట్ స్టేజ్ లో ఉంటే తగ్గిపోతుంది. సిటీ స్కానింగ్ లాంటివి. మీకు ఎందుకు చెప్తున్నా చెప్పంటే, స్వప్నాల్లో మీ జాగ్రత్త అవసరం ఏం తెలియదు. మీరు మంచివాళ్ళే, ఆ రోగం ఉన్నట్టు మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? ఆ రోగం ఉందని తెలుస్తుంటే మందు వాడతాం, తెలియనప్పుడు మనం ఏం చేస్తాం తెలీదు. అయితే మీ మనసులో ఏ బలహీనతలున్నాయో మామూలు జాగ్రత్త అవసరం తెలియదు, నిద్దట్లో అసలు తెలియదు. నిజం నిద్దట్లో ఈ గుణాలు అన్నీ ఉంటాయి. గుణాలు ఎక్కడ ఉంటాయి? మనసులో ఉంటాయి, మనసులో ఉంటాయి, ఇంద్రియాల్లో ఉంటాయి, బుద్ధి. ఇవన్నీ అడిగిపోతాయి. అక్కడ ఎక్కడికి వెళ్ళి లోపల నిద్దట్లో ఇవన్నీ అడిగిపోతాయి. ఇవన్నీ అడిగిపోతే అప్పుడు ఏం తెలియదు, నిద్దట్లో తెలియదు, జాగ్రత్త అవస్థలో కూడా కొన్ని తెలుస్తాయి. సిటీ స్కానింగ్ అంటే స్వప్నం, సిటీ స్కానింగ్ లాంటిది. ఆ స్వప్నం మీ బతుకుంటే మీకు తెలుస్తూ ఉంటాయి. అలా చూసి మీరు కంగారు పడకూడదు. ఆ బలహీనతలంటే జాగ్రత్తగా జాగ్రత్త అవస్థలో కొంచెం పట్టుకుని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే తపస్సు. తపస్సు అంటే ఎండ పెట్టడం. తపస్సు అంటే ఏంటి? ఎండ పెట్టడం అన్నమాట. ఎండ పెడితే వాసన పోదు. కిరసనాల డబ్బా ఉందనుకోండి, శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగేసిన లాభం లేదు. 10 రోజులు 15 రోజులు ఎండలో లేకపోతే వాసన పోదు. అలాగే భౌతికంగా మీరు కొన్ని విషయాలు వదిలేసిన లాభం లేదు, దాన్ని ఎండ పెట్టడం. ఎండ పెట్టకుండా వాసన పోదు. అయితే చేస్తాం తర్వాత భౌతికంగా మనసు కంట్రోల్ ఉంది అని నిజమనుకున్నారు. మీ గమ్యం ఏంటి? మీరు ఆత్మజ్ఞానం సార్ మీరు పొంది మీరు దేనికోసం అసలు ప్రయత్నం చేస్తున్నారు? సరే, ఇంద్రియాలు నిగ్రహంలో ఉన్నాయి, అన్ని బాగున్నాయి, దానాలు చేస్తున్నారు, ధర్మాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? ఎవరు తెలుసుకోవడం చేస్తున్నారు? ఈ లోకంలో ఏదో సాధించడం కోసం చేస్తున్నారా? అదే పరమాత్మను నన్ను తెలుసుకోవడం, పరమాత్మను గమ్యంగా పెట్టిన ఇవన్నీ చేస్తే నిలబడితే లేచి ఇటు వల్ల మీకు పెద్ద ప్రయోజనం లేదు. మీరు ఆహార నియమం ఉంటే పరమాత్మను గమ్యంగా పెట్టుకపోతే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం వరకు బాగుంటుంది. కానీ పరమాత్మ తెలియబడ్డం. ఇప్పుడు ఆహార నియమం ఉందనుకోండి, శరీరం నిర్మలంగా ఉంటుంది, మనస్సు నిర్మలంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది, అంతవరకు బాగుంటుంది. కానీ అది గమ్యంగా పెట్టుకుని చేస్తే ఆయన తెలియపడతాడు. ఎవరు? స్వామివారు. స్వామివారు తెలియపడతారు. అది ఒక్క శ్లోకం గురించి ఇప్పుడు ఇంతవరకు ఒక శ్లోకం మాట్లాడుకున్నాం. ఇంతవరకు ఏం మాట్లాడుకున్నాం? ఒక శ్లోకం గురించి మాట్లాడుకున్నాం. కామక్రోధ వియుక్తానాం యజీనాం యజశాసం అభితో బ్రహ్మ నిర్మాణం వచ్చితే విత్తాత్మన. అంటే దేహం చనిపోయిన తర్వాత కాదు, దేహం ఉండగానే కామక్రోధం యొక్క వేగం తట్టుకోవాలి. మనం కోరిక పాపం, కోరిక పాపం, కోరిక. అక్కడ కామం అంటే మామూలుగా స్త్రీ పురుషుడు సంబంధించిందని కాదు. కేవలం కోరిక అంటే, కోరిక అంటే మీరు సమాజంలోంచి మీకు అర్థం అవుతుంది, గౌరవాలు లేదా గొప్పలు ఇటువంటి వాంఛిస్తున్నారు కూడా, అది కూడా కోరిక. సోషల్ అప్రిషియేషన్ కావాలనుకున్న, ప్రపంచం మనం గుర్తించాలనుకుంటారు కూడా, అది కూడా కోరిక, అది కూడా కోరిక. తర్వాత ఇంకోటి జరుగుబాటు కోపం అని వస్తుంది మనకేంటిది? ఎక్కువ మందికి జరుగుబాటు కోపం అవసరం లేకుండా కోపం వస్తూ ఉంటుంది, జరుగుబాటు కోపం అంటారు. తర్వాత ఇంకోటి మనం ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు ఏదో మాట్లాడతాం అనుకోండి, మళ్ళీ మన మనస్సే మన బాధపడదు. మనం కోపంగా ఉన్నప్పుడు గంట మాట్లాడటం మానేసి తర్వాత మాట్లాడటం మంచిది. మనం ఏదైనా కోపంగా ఉంటాం అనుకోండి, ఎప్పుడైనా ఆ కోపంగా ఉన్న గంట సేపు మాట్లాడటం మానేయడం. ఎవరు ముసుగు పడి ఉండి మరో గంట కోపం తగ్గాక మాట్లాడితే చింగర మాటలు రావు. ఆ కోపంతో మాట్లాడేసాం అనుకోండి, చింగర చింగర మాట. కొంతమందికి ఆ కోపం యొక్క వాళ్ళకు కోపం ఉందని కూడా వాళ్ళకి తెలియదు. అంటే కోరిక ఒకటి, కోపము, వాళ్ళు మిగతా దుర్గుణాలు ఎక్కువ రెండాట్లో వస్తారు. మిగతా దుర్గుణాలు ఎక్కువ వాటికి వేగము శరీరం చనిపోయిన తర్వాత కదా అర్జున. శరీరం ఉండగానే ఈ శరీరం మీద భూమి మీద తిరిగి ఆడుతున్నప్పుడే దాని యొక్క వేగం తగ్గించుకోవాలి. దీని అక్షర మరణ కూడా అరుణాచలేశ్వరుడు నా క్రిందు గతిని మార్పు అరుణాచల అరుణాచలేశ్వరుడు నా క్రిందు గతిని మార్పు అనుమాచల అంటే నన్ను కింద పెట్టేసి నాకు దురదృష్టం అయిపోయి దారి చూపించేది, నన్ను పడగొట్టేసి గతి అంటే నాకు నేను పాడైపోయే పరిస్థితులు కారణం ఏమున్నాయో నాకు వాటిని తొలగించాలి. నా చలిస్తున్నాడు అంటే కోరిక పాపం ఎక్కువ ఉంటే మీకు అర్థమవుతుంది. కోరిక పాపం ఎక్కువ ఉంటే దానికి వాడు క్రిందగా పెరిగిపోతాం, అంటే తనకాయ పని చేయడం తగ్గిపోతుంది, కింద గొడవలు పెరిగిపోతాం. అంటే పతనం కింద గొడవలు అంటే ఆ రోజు కనుక పతనం అయిపోతూ ఉంటాడు. ఆ పతనం తప్పించాలి నా జన క్రింది గచ్చి నీ మార్పు మారి నా జన నేను పడిపోయా, నేను పడిపోయే పరిస్థితుల నుంచి నన్ను ఉద్ధరించారు నా జన. ఇంపార్టెంట్ చాలా మందికి లోకంలో గౌరవం అది నిజం కాదు. మీకు కూడా ఏదో గౌరవం మనకి ఏదో జరుగుతుంది, ఆ గౌరవాలు సత్తి అయి నిజం కాదు. మనం చచ్చిన వెంటనే పేరు మర్చిపోతారు, కీర్తి కూడకూడదు. నిజమైన కీర్తి ఈ కొండలు ఎంతకాలం ఉంటాయో, నదులు ఎంతకాలం ఉంటాయో, సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారు, అంతకాలం నిజమైన కీర్తి ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా మంది మేము గౌరవం సంపాదించాం కీర్తి అన్ని నూటికి నిలబడి అబద్ధమైన కీర్తి అబద్ధం అని చెప్పి నిలబడుతున్నాం. అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి లోకంలో గౌరవం సంపాదించాలనుకుంటే అబద్ధాలు నిలబడతాయి. అంటే ఇప్పుడు లోకంలో చాలా మందికి మాకు గౌరవం ఉంది, మాకు గౌరవం ఉంది అనుకుంటున్నారు కదా, అది దొంగ గౌరవాలు. అది నిలబడి కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఇంత గౌరవం ఉన్నారు, బొమ్మలు అన్నారు, ఎన్టీ గారు చేయన్నారు అన్నారు. చివరి రోజుల్లో భోజనాలకు ఇబ్బంది పడ్డాడు, అలకరించేవాళ్ళు. మంది గౌరవాలు సంపాదించిన వాడికి మోసిగోళ్ళు కూడా కనపడదు. ఈ మధ్య మోసిగోళ్ళు కనపడకపోతే కాంట్రాక్ట్ ఇస్తున్నారు. చివరికి గౌరవాలు ఎంత గౌరవం సంపాదించావు, ఎంత గౌరవం సంపాదించాలనుకున్న వాళ్ళకి చివరికి వాళ్ళకి మోసిగోళ్ళు కనపడరు. అంటే గౌరవాలు నిజంగా ఏదో కృత్రిమైన పనులు చేయడం వల్ల వచ్చేదారు సత్కీర్తి ఎలా అవుతుంది, సత్కీర్తి కాదు అది నిజం కాదు, ఆ కీర్తి కూడా నిజం కాదు. ఈ మధ్యన ఎవరు రాజా ఎవరి గురించో మాట్లాడుతున్నాను, నూజివిడి జమీందారు గురించి ఎవరితో మాట్లాడుతున్నాను. నూజివిడి జమీందారు గారు బదులపారి చచ్చిపోతారు, రెండే పెళ్లి చేసుకున్నారండి. ఈయన ఉండగానే ఆ రెండే పెళ్లి, ఆ రెండే పెళ్ళ వాళ్ళు పుట్టినోళ్ళు దోషేసింది. దోషేసిన పనులు ఈ జమీందారు గారికి ఏమి లేకుండా చేసి బయటకు పోయింది. మీకు అర్థమవుతుంది. చివరికి ఆ ఊళ్ళో వాళ్ళు, ఆ ఊళ్ళో ఒక ధనవంతులు ఉన్నారు, జమీందారు గారు అన్నం లేకుండా బాధపడుతున్నారని ఒక రోజు కూడా తయారు ఈ పంటారని మీరు చెప్పిన జమీందారు నేనే కనిపెట్టిన జమీందారు గారికి మూజి వెళ్ళి మామిడి తోటలు ఎక్కువన్నారు. ఆయన చివరికి వైస్ ఛాన్సలర్ కూడా చేశాడు, వైస్ ఛాన్సలర్ చేశాడు, మినిస్టర్ చేశాడు. ఆయన వైస్ ఛాన్సలర్ మినిస్టర్ చేశాడంటే ఆయన తోటలు ఉన్నాయి, మీకు ఏదో 10 ఎకరాలు ఉన్నాయని కూడా జమీందారు గారికి ఎక్కువ తోటలు ఉన్నాయి మా నాన్న మూజి వెళ్ళాడు. అందుకే మాటల సందర్భంలో జమీందారు గారికి తోటలు ఏంటంటే చివరికి అన్నం మీరు చెప్పిన రైట్ మినిస్టర్ చేశాడు, వైస్ ఛాన్సలర్ చేశాడు, అది చేశాడు, రెండో పేళ్ళని దూసేసింది, దూసేసి పుట్టినోళ్ళకి ఇచ్చేసింది. ఈయనకి తిండి కూడా లేకుండా చేసి బయటకు పోయింది. ఆ ఊళ్ళో జమీందారులు, ఆ ఊళ్ళో కొంత ధనం జమీందారు గారికి భోజనం లేకుండా ఇబ్బంది పట్టమంటే రోజుకి క్యారీ పంపితే అది అది చిన్నగోడు, అది మీరు చెప్పిన జమీందారు గారికి మామిడి తోటలు ఏంటంటే అన్ని క్షవరం అయిపోయినాయి చెప్పాడు. మామిడి తోటలు పనులు ఇది కూడా లేదని మినిస్టర్ చేసినాడు, వైస్ ఛాన్సలర్ చేసినాడు. ఇవన్నీ దొంగ కీర్తులు, ఇవన్నీ నిలబడేవి కాదు. ఏ శ్రీకృష్ణుడిలాగా శ్రీరాముడిలాగా కీర్తి అటువంటి కీర్తులు ఏం కాదు. అంటే మనం ఇప్పుడు వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు, వీళ్ళు గౌరవంగా బతుకుతున్నారు, వాళ్ళకి పేరు వచ్చింది, వీళ్ళు ఇప్పుడు స్వర్ణ చివరిగా ఇంట్లో ఇంట్లో వాళ్ళు పడతారు, బయట వాళ్ళు మాట్లాడలేదు. చూస్తున్నమాట నిజం ప్రభావం గౌండ కీర్తులే. అది పనికొచ్చే కీర్తులు కాదు, కాల ప్రవాహంలో కొట్టిపోతుంది. అబద్ధాలు నిలబడితే కాల ప్రభావం మంచి మంచి చేసా, ఇక్కడ మంచి పని చేసా, మాకు గౌరవం వచ్చిందని వచ్చే రావు. అన్ని తాత్కాలికం, ఆ ప్రవాహంలో కొట్టి రాజ్యాలు నీ గౌరవం కొట్టిపోతుంది. రాజ్యాలు కొట్టిపోయి నీ కాల ప్రభావంలో నీ గౌరవం నిలబడుతుంది. అన్ని దొంగ గౌరవం. మేము గౌరవంగా భావిస్తున్నాం అంటే అది నూటికి రూపాయలు దొంగ గౌరవం. అది ఇంట్లో మీద ఆధార పడుతుంది. నన్ను గంధంగా పెట్టుకుంటావయ్యా, ఇది పరమేశ్వరుడు నన్ను గంధంగా పెట్టుకోకుండా మీరు ఏదో తపస్సు చేసాం, యోగాలు చేసాం, దానాలు చేసాం, ధర్మాలు చేసాం, అది అన్ని నిలబడవు. కానీ మీరు ఏది చేసినా, మీరు ఏది చేసినా నన్నే గోల్గా పెట్టుకోండి. డెస్టినేషన్ నేనే. నేను పొందవలసిన నా కోసమే జీవించి మీరు పొందవలసిన వాళ్ళు నన్ను మర్చిపోయి ఏ సాధన చేశాను మీరు అనుకుని కలిసి రావు నిలబడదు. అంటే వాటి యొక్క వాటి యొక్క వేగం పట్టించుకుంటూ కోపం యొక్క వేగం, కోరిక యొక్క వేగం ఇందులో పరస్పర విరుద్ధంగా ఉంటారు. ధర్మంతో కూడిన కోరిక నేనన్నాడు భగవంతుడు. మరి ఇక్కడేమో కోరిక అంటున్నాడు, ధర్మంతో కూడిన కోరిక నేనే అన్నాడు. ఏమన్నా ఈ కోరిక ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలు అంటారు. ఏమండి ధర్మంతో కూడిన కోరిక, ధర్మంతో కూడిన కోరిక అంటే ఇప్పుడు శరీరం నిలబడటానికి మనం అన్నం తింటాం. ధర్మం అనే శబ్దం ఎందుకు పెట్టారంటే ప్రజలు ధర్మంగా ఉంటారు అనుకోండి, గవర్నమెంట్ కూడా ధర్మంగా ఉండదు అనుకోండి, పరిపాలన అంతా ధర్మంగా ఉండదు అనుకోండి, మొత్తం దేశం కూడా ఎక్కడ 10 మంది మిగతా 90 మంది దరిద్రంతో బాధపడుతూ ఉంటారు. ధర్మం ఇప్పుడు మన దేశంలో ఉన్నవాళ్ళు ఏమో ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే సింక్ కూడా బంగారంతో కట్టించుకుని అక్కడ ముఖం కడుక్కుంటున్నారు. లేని వాళ్ళకి అసలు లేదు. ముఖం కడుక్కునే సింకులు కూడా బంగారంతో కట్టించుకుని ఉన్నారు. బొంబాయి లేని వాళ్ళకి అసలు లేదు. ఇలా వస్తుంది ఆర్థిక పరిస్థితులు అంటే ధర్మములే పరిపాలన, ధర్మ విరుద్ధమైన పరిపాలన. అయితే కృషి భగవంతుడికి ముందు ధర్మం. ఓ ధర్మానికి అనుకూలంగా ఉండాలి అర్థం కూడా, ధర్మాలకు అనుకూలంగా ఉండాలి కోరిక. ధర్మానికి అనుకూలంగా ఉంటే నీకు మోక్షం వస్తుంది, కానీ ధర్మానికి అనుకూలంగా లేకపోతే నీకు మోక్షం రాదు. ఇప్పుడు మనం అన్నం తింటున్నాం, నీకు అర్థం వచ్చిందా? శరీరం బతకడానికి అన్నం తింటున్నాం అనుకోండి, శరీరం బతకడానికి మంచి నీళ్ళు తాగుతున్నాం అనుకోండి, అది ధర్మంతో కూడిన కనుక. అలా కాకుండా శరీరం పెట్టి తింటున్నాం అనుకోండి, భోగం కోసం చిన్ని తినేస్తున్నాం అనుకోండి, అది ధర్మ విరుద్ధమైన కోరిక. అంటే శరీరం బతకటానికి సరిపడి తింటే, ఇప్పటికే శరీరాన్ని కప్పుకోవడానికి సరిపడి బట్టలే వేసుకుంటాంటే, కొంతమంది ఎటువంటి ఎంత లగ్జరీ బట్టలు వేస్తారంటే బట్టలకి మనం 100 మందికి బట్టలు కుట్టుకుంటే సరిపడి. అంటే జ్ఞాపకం వస్తుంది మళ్ళీ, మీరు నాకు అసలు కూడా తెచ్చి ఏం చేస్తారంటే బట్టలు పుట్టి తెచ్చేస్తున్నారు. మీరు పుట్టి తెచ్చేసేలాగా నేను ఇప్పుడు మీరు ఎప్పుడు ఎవరైనా బట్టలు ఇచ్చారనుకోండి, మీకు పెద్దరైనా నిల్మేద్యనా మీరు పుట్టించుకుని ఇస్తే బట్టలు ఎవరికి అవసరం నాకు తెలుస్తుంటుంది, దానికి ఇచ్చేయి. బట్టలు మాకు కావాలని ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు కదా. కానీ ఎవరికి అవసరం మాకు తెలుస్తూ ఉంటుంది. మాకు బట్టల ఎవరికి అవసరం మాకు తెలుస్తుంది. మా పరిస్థితులు చాలా బాగున్నాయి అన్నా, పరిస్థితి బాగోలేదు ఎవరికి తెలుస్తూ ఉంటుంది మాకు. అంటే మీరు ఈ మధ్యన గురువు గారంటే గౌరవం పొంది ఏం చేస్తారంటే, మీ ఏ ఊరు వెళ్ళినా ఇది వరకు కొంచెం పుట్టించకుండా బట్టలు ఇచ్చారు, పుట్టించి ఇచ్చేస్తున్నారు అంట. ఈ పుట్టించి ఇచ్చేస్తాంటే ఈ బట్టలని ఏమో ఏం చేసుకోవాలో నాకు తెలియటం. అంటే మీరు ఎవరైనా బట్టలు ఇచ్చి ఏం పుట్టించకండి, కద్దరైన పర్లేదు, నిల్లిమెట్టిన పర్లేదు, ఆ బట్టలు ఎవరికి అవసరం మాకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు పైకి చెప్పకపోతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు అందరూ పుట్టించి ఇచ్చేసి ఇన్ని బట్టలు ఏం చేసుకుంటాము? చివరికి మా ఇల్లు చాకరోళ్ళు ఇల్లు కిందారు, మా గొంప చాకరోళ్ళు కంప కిందారు, చాకరోళ్ళు ఇంటికి కూడా బట్టలు ఎక్కువ ఉంటాయి. చివరికి మీరు పుట్టి అందరూ పుట్టి ఇచ్చేస్తున్నాయి. ఇదివరకు కొంతమంది ఫ్రీ ఈగా పాము కుట్టించుకుని ఇచ్చేవాళ్ళు పట్టలో. ఇప్పుడు ఏం చేస్తారు, గురువు మీద గురువు గారి మీద గౌరవం పెరిగిపోయింది. పెరిగిపోవడం అందరూ కుట్టించి ఇచ్చేస్తారంటే ఏమవుతుంది, ఎక్కడ పెట్టాలో తెలియదు పట్టలో. అయితే మీరు ఏం చేయాలంటే ఎవరో ఇచ్చే కుట్టించకుండా ఇచ్చాను, కత్తరైనా పర్లేదు మిల్లిమెట్ అయినా పర్లేదు, మనకి ఎవరికే అవసరం వాళ్ళకి ఇస్తూ ఉంటాము, అది సోషలిజం, అది ధర్మం. నీకు అర్థమవుతుంది, ట్యాప్తో ఇచ్చి ప్యాప్ తప్పకురాను, ధనవంతులు ఇచ్చేది వద్దనుకుంటే పుచ్చుకోండి, పేదలకు పంచిపెట్టినా దేపతరు ఇచ్చి పేటి తప్పు. ఎవరో ధనవంతులు ఇస్తా అంటే పుచ్చుకోండి, వద్దనుకోండి, అది పేదలకు పంచి పెడతా ఉన్నాను. దేపతరు ఇచ్చి పేటి తప్పు. అంచేసారు పేదవాళ్ళని తట్టండి, ధనవంతులు ఇచ్చి పుచ్చుకుని పేదవాళ్ళని తట్టండి, అంటే వాళ్ళకి ఏదైనా సహాయ సహకారం అందించారు. అంచేది ఇప్పుడు పూర్వం ఏదో కొంతమంది గుర్తించుకుండా వచ్చి అందరూ గుర్తించి ఇచ్చేస్తున్నారు, అది ఎక్కడ పెట్టాలో తెలియదు. బట్టి సద్వినియోగం అవ్వాలి, వస్తువు ఎలా ఉందంటే మనం సద్వినియోగం అవ్వాలి. హైదరాబాద్ కూడా గుర్తించి ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి చెప్పారు మీరు బట్టలు ఏదైనా ఇస్తే మామూలుగా ఉంటే ఆడు గుర్తించి ఇచ్చేస్తున్నారు. ఈ పిచ్చి వీళ్ళు ఉన్నారు, వాళ్ళు అడుగుతారు నాన్నగారు గుర్తించి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆలోచించి నేను బట్టలు ఏం చేసుకుంటారు, నాన్నగారు నా పిచ్చి ఆడు చెప్పరు, నా కూడా రామచంద్రయ్య అని చెప్పరు, పైగా ఏ మిషన్ పడితే పోయినా అక్కడ పెడతారు, అక్కడ గుర్తించి ఇచ్చేస్తున్నారు. నేను మా చెప్తాను, నా తెలియదు కదా, నా అధికారులు తెలియదు, ఏ రామచంద్ర గారు నా కూడా ఎవరు ఉంటే వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళని అడిగేసి ఆదులు తెలిసి గుర్తించేస్తున్నారు, నన్ను అడిగితే వచ్చేసి చెబుతున్నారు, నన్ను ఎవరు అడగకుండా గుర్తించేస్తున్నారు. ఇప్పుడు ఆదులు చెప్పడం లేదు, పుట్టించొద్దని పుట్టిన బట్టలు గుర్తించకుండా ఆళ్ళు చెప్పడం లేదు. ఎందుకు ఎక్కడ ఉన్నాం మనం, ఎక్కడున్నామంటే ధర్మం గురించి. అంటే ధర్మ విరుద్ధం కాని కోరికలే, ధర్మంతో కూడిన కోరికలే, ధర్మంతో కూడిన కోరికలే. అంటే మీరు మనం బట్ట కట్టుకోవాలి, మీకు అర్థమవుతుంది, అన్నం తినాలి, మంచిగా తాగాలి, మరి ఏదైనా ప్రయాణం చేయాలంటే 10 రూపాయలు ఉండాలి, మనకు బేసిక్ అవసరాలు ఉంటాయి. అది కూడా కోరిక అయినా అది కోరిక కింద కాదు, అంటే ధర్మ విరుద్ధం కాదు. కాబట్టి దొరికింది కదా మొత్తం స్వీట్లు అన్ని తినేస్తా అంటే, మా నాయన స్వీట్లు ఎందుకు మానేశానంటే అంటే అది ఎత్తి పట్టుకుందాన్ని. అయినా రామకృష్ణ మట్లో పనిచేస్తాడు, రామకృష్ణ పరమహంస గారికి స్వీట్లు తెచ్చిస్తే తినేస్తాడు, స్వాదులు అక్కడ పనిచేసినప్పుడు. రామకృష్ణ పరమహంస గారికి నైవేద్యం కింద పెట్టేస్తాడు, డబ్బాలు తెచ్చిచ్చేస్తారు స్వీట్లు, ఆ సన్యాసులు తినేస్తాడు, ఆ సన్యాసులు ఇంకెవరో ఉంటారు తినేస్తే రాయికి పాప అది ఎత్తి పట్టుకు. మరి ఎక్కడ వదిలేసావా గైడప్పుడు సీట్లు ఇక్కడ రాజమండ్రి వదిలేశానని బాబు, గైడ గైడ దూరం వెళ్తానికి వదిలేయడానికి రాజమండ్రిలోనే వదిలేశానని చెప్తాడు. ఈ స్వీట్లు వదిలేయడానికి గయ్య గయ్యంత దూరం వెళ్ళానని బాబు, రాజమండ్రిలో వదిలేశాను, గోదావరి దగ్గర వదిలేశాను, వదిలేసి వాళ్ళు గైడ వస్తారు, నేను ఇక్కడ రాజమండ్రిలో వదిలేశానని చెప్పాడు. అంటే నీకు తిండి కూడా మనకు అవసరమైన శరీరం నిలబెట్టాం అనుకోండి, శరీరం నిలబెట్టడానికి కొన్ని పనులు చేసుకుంటాను అనుకోండి, అది ధర్మ విరుద్ధమైన ధర్మంతో కూడిన కోరిక. కానీ తినేస్తాం అనుకోండి లగ్జరీగా, అది ధర్మ విరుద్ధమైన కోరిక, అది ధర్మ విరుద్ధం కాని కోరిక. నేనే ఉన్నాడు మీరు ప్రార్థించుకోవడం కోసం ఫోన్ చేస్తే అది కోరిక కాదు, అది ఇప్పుడు ఎక్కడ ఉన్నాము ఇంకెక్కడ ఉన్నామా, అది అర్థం ధర్మం. ఇంకా మధ్యతరగతి ప్రజల దగ్గర కూడా డబ్బు ఉండదు. పరిపాలన ధర్మ విరుద్ధంగా ఉందనుకోండి, అనుకోండి మాట కొంతమంది విపరీతమైన అజీర్తితో బాధపడతా ఉంటారు, మనం అందరం ఆకలితో బాధపడతాం. అంటే ధర్మ విరుద్ధమైన పరిపాలన యూనిఫారం గా ఉండదు, ఉంటే హెచ్చు తగ్గులు ఎక్కువ ఉంటాయి. కొంతమంది దగ్గర డబ్బు ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు ఉంటుంది, కొంతమంది 10 మందికి పూట గడవటమే కష్టం అనుకుంటారు, ఇంత తేడాలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి, ధర్మ విరుద్ధమైన పరిపాలన. అయితే కృష్ణుడు భగవంతుడు ఏం చెప్పాడు, మీకు కోరుకుండొచ్చు, ధర్మానికి అనుగుణంగా ఉండాలి. అలాగే అర్థం ఉందనుకో, అర్థం కూడా ధర్మానికి అనుగుణంగా ఉండాలి, ధర్మానికే అనుగుణాలి. ఇలా కనుక నీ ధర్మాన్ని అతిక్రమించకుండా కనుక అర్ధకామాలు అనుభవించినా నీకు మోక్షం వస్తుందని చెప్పాడు. ధర్మ అర్థ కామ మోక్ష ఈ పురుషార్థాలు ఈ మధ్యలో బిగించేశాడు. అర్ధకామాలని మధ్యలో బిగించేశాడు. అర్ధకామాలు లేకుండా సృష్టి లేదు. అర్ధకామాలు లేకపోతే ప్రపంచం ఉంది, ప్రపంచం లేదు. అయితే ధర్మ విరుద్ధం కాకపోతే నువ్వు మోక్షం పొందడానికి అవి సహాయం చేస్తాయి. అయితే నువ్వు శరీరం చనిపోకముందే, ఈ శరీరం కాలి బూడిద అవ్వకముందే ప్రారంభం అయిపోతే శరీరం కాలిపోతుంది. ప్రారంభం అవయం అంటే శరీరం కాలిపోతుంది. మన శరీరానికి ప్రాణం ఉంది, నీకు అర్థమవుతుంది. మన శరీరానికి మనస్సు ఉంది, అలాగే ఆత్మకి ప్రాణం ఉందని మనస్సు ఉందని అనుకోకుండా. మన శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి కానీ ఆత్మకి ఇంద్రియాలు లేవు. అంచేత ఆత్మ కళ్ళు లేకుండా చూడగలదు, కాళ్ళు లేకుండా నడవగలదు, చెవులు లేకుండా వినగలదు. ఏది ఆత్మ చైతన్యం. మనం కళ్ళు లేకుండా చూడలేము, చెవులు లేకుండా వినలేము, కాళ్ళు లేకుండా నడవలేము. అసలు చైతన్యానికి ఇంద్రియాలు అక్కర్లేదు, చైతన్యానికి మనస్సు లేదు, చైతన్యానికి సంకల్ప వికల్పాలు లేవు. మీకు అది చైతన్యానికి ప్రాణం ఉండటం పోవటం అంటే ఏమి లేదు. ఇవన్నీ మన లక్షణాలే. మన లక్షణాలు కూడా దేవుడికి ఉన్నాయని మీరు మనం అనుకోకూడదు. అయితే శరీరం ఉండగా కనుక మీరు ఆటలు ఎక్కదు. వేగం తగ్గిస్తే కోరిక కోపం ఎక్క, వేగం తగ్గిస్తే అప్పుడు ఏమవుతుందంటే మీరు శరీరం పడిపోయిన తర్వాత కూడా, మీరు ఎడి శరీరం ఉన్నప్పుడు శరీరం పడిపోయిన తర్వాత కూడా ఎడి చూసిన ఆనందమే, ఎడి చూసిన శాంతి, ఎడి చూసిన సుఖమే. దేవుడు ఎటువంటి సుఖం మీకు వస్తుందంటే దేవుడు వచ్చి మీకు వైకుంఠానికి తీసుకెళ్తానన్నా మాకు వైకుంఠం వద్దని చెప్తారు. ఏం చేద్దాం, అవసరం లేదు మాకు. మాకు రాకపోకలతో పని లేదు, కమింగ్ గోయింగ్తో పని లేదు, శరీరాలతో పని లేదు, శరీరాలతోటి పని లేదు. స్వతంత్రంగానే మాకు ఏ సహాయం అక్కర్లేకుండా, ప్రకృతి సహాయం అక్కర్లేకుండా, శరీరం యొక్క సహాయం అక్కర్లేకుండా, ఇతరుల సహాయం, అదర్స్ యొక్క సహాయం అక్కర్లేకుండా. అహంకారానికి ఇతరులు ఉన్నారు కానీ ఆత్మకి ఇతరులు లేరు, చైతన్యానికి ఇతరులు లేరు. ఏది అక్కర్లేకుండా మాకు స్వతంత్రమైన సుఖంలో, శాంతిలో, ఆనందంలో, బ్రహ్మ పదార్థంలో, సత్పదార్థంలో, సత్వస్తులో ఊగిసలాడతాం. ఆ ఊగిసలాట ఎటువంటిదంటే నిజంగా మీకు దేవుడు కల్పించి మీకు వైకుంఠానికి తీసుకెళ్తా ఉన్నా ఇష్టం లేక కాదు, మాకు అవసరం లేదు కాబట్టి వద్దని చెప్తాను. ఇప్పుడు నాకు మంచినీళ్ళు అవటం లేదనుకోండి, మీరు మంచినీళ్ళు తెచ్చిస్తే నాకు మంచినీళ్ళు అంటే ఇష్టం లేదని కాదు, అవసరం లేదు కాబట్టి వద్దంట. అలాగే భగవంతుడు వైకుంఠానికి ఇస్తానా, అది భగవంతుని మీద ఆగవరం కాదు, వైకుంఠం మీద ఉన్న ఆగవరం కాబట్టి మాకు అవసరం లేదని చెప్తాను. అది ఆత్మసుఖం, అతి ఆత్మసుఖం వైపుకు, అది బ్రాహ్మణస్థితి వైపుకు, బ్రాహ్మణస్థితి వైపుకు మిమ్మల్ని గెంటికెళ్తానని ప్రయత్నం చేస్తున్నాడు వాడే పరమాత్మ. మీరు ఆ బ్రాహ్మణస్థితి పొందితే బయట పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా మీరు మటుకు ఆ జీవుడు క్షణించిన ఊగిస్తులు అడుగుతూ ఉంటారు. బయట పరిస్థితులు మీకు ప్రతికూలంగానే మీకు ఎర్రచేయం కుట్టినట్టు ఒక శ్లోకం చదవటానికి చాలా టైం తీసుకున్నాను. శ్లోకం అంటే శ్లోకాన్ని పోగొట్టేది శ్లోకం శ్లోకాన్ని పోగొడుతుంది. శ్లోకం ఏం చేస్తుంది, శ్లోకాన్ని పోగొడుతుంది. అది మీరు మరణం చేసుకుంటే అజ్ఞానాన్ని పోగొడుతుంది, శ్లోకం పోగొడుతుంది, అజ్ఞానాన్ని కూడా పోగొడుతుంది. మీకు అర్థమవుతుంది, శాంతిని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది అది శ్లోకం. అయితే మాట కూడా వాక్యము కూడా దేవుడితో సమానము, వాక్యము కూడా దేవుడితో సమానము, దేవుడితో సమానమై ఉన్నది. అంటే ఈ సాధన చేయొచ్చు కానీ దేవుని ఈశ్వరుని అనుగ్రహం బలహీనమైనది, ఈశ్వరుని అనుగ్రహం బలహీనమైనది. అది సేదమ్మ చెప్పింది కదా, వాళ్ళకి ఆ సంసారం తాలూకు సంస్కారాలు ఉన్నాయి, అది ఖర్చు అయిపోతున్నాయి. కానీ గురుదేవుడు వాళ్ళకి మోక్షం వస్తుందని చెప్పాడు లాస్ట్ టైంలో. ఇంకా శరీరం ప్రాణం ఇంకో గంటలోనో రెండు గంటలో పోతుందనగా ఆయన ఇంటర్ఫీర్ అవుతాడు. ఎవరు ఆ లోపల టెస్ట్ చేస్తాడు. గురుదేవుడు అన్నమాట చెల్లి తీరవలసింది వాళ్ళకి సంసార సంస్కారాలు ఉన్నాయి. ఎవరికి చేరదు. రామబాణానికి తిరిగి ఉంటుంది గురుదేవుడు అన్నమాట. వారికి సంసార వాసం ఉన్నా గురుదేవుడు అన్నమాట జరగవలసిందే. ఇది భగవద్గీత మనకి భగవాన్ దగ్గర రాలేదు. ఒక శ్లోకం చోటి మన కడుపులు ఎండిపోతాం, దేని ఇప్పుడు వచ్చేస్తున్నాయి. శ్లోకం పోగొట్టేది శ్లోకం, అశాంతిని పోగొట్టేది శ్లోకం, నీ హృదయాన్ని సుఖంతో శాంతితోటి నింపేది శ్లోకం. అరగంట చెప్తాం భగవాన్ మాటలు కూడా అరగంట చెప్తాం. ఎవరి శ్లోకం గురించి పొద్దున్న ప్రస్తావిస్తే వాళ్ళ మీటింగ్ అంతా శ్లోకాన్ని ఖర్చు పెట్టేసి మన టైం అంతా శ్లోకాన్ని ఖర్చు
చల్ల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నీవు నేను అనగా నువ్వు ఈశ్వరుడు నేను జీవుణ్ణి. ఇద్దరం కూడా అణిగిపోతాం, నేను కూడా అణిగిపోతాను, నాతో పాటు నువ్వు అణిగిపో ఇద్దరం అణిగిపోతే అప్పుడు నిజమైన ఆనందం లభిస్తుంది. నాకంటే వేరుగా ఉంటే వేరు బాగున్నానని చెప్పి నాకు నిజమైన ఆనందం రాదు. నేను ఎలాగ అణిగిపోతాను, నాతో పాటు నువ్వు కూడా అణిగిపోతావు. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచే స్థితి కరుణింపు అరుణాచల. అక్కడ భగవాన్ చెప్పే ద్వైతాన్ని ద్వైతంలోంచి బయటపడాలి, ద్వైత బుద్ధిలోంచి బయటపడాలి. మనకు ద్వైత బుద్ధి ఉంటారు, నీ వేరు నేను వేరు అనే బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధిలోంచి బయటకు రావాలి, ఆనందం దొరకాలంటే నీవు నేను వేరు బుద్ధి ఉంటే అది పుణ్యాత్ములు యజ్ఞయాగాలు చేసిన వాళ్ళు స్వర్గలోకంలోకి వెళ్ళొచ్చు వైకుంఠంలో. ఆ ఆనందాలు నిజం కాదు, ఆభాస ఆనందం, ఆనందములేగ కనిపించే ఆనందం. ఆత్మానందం ఒకటే ఉంటుంది, బ్రహ్మానందము. కొంతమంది పుణ్యాత్ములు చచ్చిపోయాక మంచి మంచి లోకాలు కలుస్తారు, అది భోగాలు ఉంటాయి, అనిపించేస్తారు. మళ్ళీ అనిపిస్తారు, బాగానే ఉంటాయి, అనిపించేసి మళ్ళీ భీమవరం వచ్చేస్తారు. భోగాలను అనిపించి మళ్ళీ భీమవరం వచ్చేస్తారు. భోగాలు అనిపించిన తర్వాత వాసనలు ఉంటాయి కదా, మళ్ళీ వాసనలు నెరవేర్చుకోవడానికి భీమవరాన్ని ప్రయత్నం చేస్తారు. మళ్ళీ జరిగేది ఏంటంటే చచ్చిపోవడం, పుట్టడం, పుట్టడం, చనిపోవడం. ఈ చక్రం నుండి బయటకు రారాడు. ఆనందం వేరు, ఆనందంలాగా కనిపించి వేరు. ఈ జన్మలో అనిపించి భోగాలన్నీ కూడా రాబోయే జన్మలో రోగాల కింద మారిపోతుంది. ఒక్కొక్క భోగానికి ఒక రోగం వస్తుంది, ఒక్కొక్క భోగం ఒక సుడిగండం, ఒక్కొక్క భోగం ఒక సుడిగండం. అంచేది ఇక్కడ నీ వేరు నేను వేరు అనే ద్వైతం, ఆ ద్వైతం నుంచి బయటపడాలి. నువ్వు వేరు నేను వేరే వేరే బుద్ధి ఉన్నది, ఆ ద్వైత బుద్ధిలోంచి బయటపడాలి. ద్వైత బుద్ధిలోంచి కోరిక వస్తుంది, ద్వైత బుద్ధిలోంచి అసూయ వస్తుంది, ద్వైత బుద్ధిలోంచి భయం వస్తుంది. ఆ ద్వైత బుద్ధిలోంచే మొత్తం సమస్తం చెడ్డంతా వస్తుంది. అందులోంచి బయటపడాలి, అందులోంచి బయటపడాలి. ఆ డ్యూయాలిటీలోంచి బయటకు రావాలి. నేను అడిగిపోతాను, నువ్వు అద్వైతానుభవం అంటే ఎంతో సుకృతి ఉంటేనే కానీ అద్వైత వాసన రాదు. గురు అనుగ్రహం లేకుండా అద్వైత వాసన రాదు. ఇప్పుడు మన అందరం ఏ కొన్ని సుఖాలు అనిపిస్తాయి, ఆత్మసుఖం ఎలా ఉందో మనకు తెలియదు. కానీ బ్రాహ్మణ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఆ దేహంతో సంబంధం లేని ఇంద్రియాలు సుఖంతో, ఇంద్రియాలతో సంబంధం లేని సుఖం ఎలా ఉందో నాకు తెలియదు. కానీ కొన్ని ఏదో సుఖాలు అనిపిస్తున్నాను. కృష్ణుడి గీతలు ఏమన్నా అంటే ఈ సుఖాలన్నీ చివరికి వచ్చేవాడికి మీకు దుఃఖం కింద మారిపోతాయి. అవి తెలియక సుఖాలు బాగున్నాయి, రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు. ఈ సుఖాలన్నీ కాల పరిణామంలో మొత్తం సమస్తం కూడా దుఃఖాలు మారిపోతుంది కదా. మీరు ఆత్మసుఖం ఆది లేదు, అంతం లేదు. ఆత్మసుఖానికి ఆది లేదు, అంతం లేదు. మీరు అనుభవించే సుఖాలకి ఆది ఉంది, అంతం ఉంది. శరీరానికి ఆది ఎలా ఉంది, అంతం ఎలా ఉందో మీరు అనిపించే సుఖాలకి ఆది ఉంది, అంతం ఉంది. ఆది ఉండి అంతం ఉండే సుఖాలన్నింటి కూడా చివరికి మీకు దుఃఖంగా మొత్తం ఈ సుఖం అంతా దుఃఖంగా మారిపోతుంది. ఆత్మసుఖానికి అది స్వాతంత్రమే. అది నీవు నేననే భేద బుద్ధి అక్కడ లేదు. నేను నాదనేది భేద బుద్ధి లేదు. మన మాయలో ఉన్నంతకాలం నేననే బుద్ధి ఉంటుంది, నాదనే బుద్ధి ఉంటుంది. ఆ ద్వైతం నేననే బుద్ధి నాదనే బుద్ధి నుంచి మనం బయటకు రాలేము. ఏంటది మాయ? అదేంటది మాయ? ఆ మాయలో నుంచే పోదు మనం బయటకు రాలేము. అంచేది నేను వేరు, నువ్వు అరుణాచలేశ్వరుడు, నేను వేరు, నువ్వు వేరు అనే భేద బుద్ధి ఉంది. బాగా ఉంది, ఎంజాయ్ చేయడానికి కూడా బాగానే ఉంది. అరుణాచలం అరుణాచలం ఉంటానికి నువ్వు నేను ఒక్కటంటే ఒక్కటే అనేటువంటి అభేద స్థితి రావాలి. అభేద స్థితి వస్తేనే కానీ భయం పోదు. భేద స్థితిలో కోరిక వస్తుంది, భయం వస్తుంది. నూటికి నూనె పాళ్ళు భయం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. మనం కొన్ని పొరపాట్లు భయం వల్ల చేస్తాం, కొన్ని పొరపాట్లు భయం వల్ల చేస్తాం. తర్వాత అనర్థాలు కూడా కొంచెం భయం వస్తాయి. కొన్ని కొన్ని రోగాలు భయం వల్ల వస్తాయి, కొన్ని కొన్ని రోగాలు భయపడటం వల్ల వస్తాయి. కొంతమందికి భయపడటం వల్ల విరేచనాలు పట్టుకుంటాయి, మోషన్స్ పట్టుకుంటాయి. అయితే ద్వైతం ఉన్నంతకాలం నీ వేరు నేను వేరే భేద బుద్ధి ఉన్నంతకాలం భయం వచ్చేస్తాడు కదా. వరుణాచి నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్త్రీకర్ నువ్వేరు నేను వేరు అనుకున్నంతకాలం నిన్నేదో నాకు అడగాలనే బుద్ధి కూడా నాకు పోదు. ఏదో అడుగుదా, అదే అడుగుదా, ఇది అడుగుదా అని అడగాలనే బుద్ధి కూడా నాకు పోదు అయ్యా. అయితే నీవు నేను అనగా అంటే మన ఇద్దరం అణిగిపోతాయి కానీ ఆ ద్వైత స్థితిలోంచి ఆ ద్వైత బుద్ధిలోంచి బయటకు వస్తేనే కానీ స్వతంత్రమైన ఆనందం, స్వతంత్రమైన సుఖ శాంతి అంటే స్వతంత్రమైన సోకం. ప్రపంచంతో కానీ, దేవతలతో కానీ, ఇంద్రియాలతో కానీ, శరీరంతో కానీ ఏటితో సంబంధం లేనటువంటి సుఖం నీకు అర్థం అంటే శాంతి. అది మొదల ఆది అంతం లేని సుఖం. ఆది అంది ఎంత సుఖం అనిపిస్తున్నప్పటికీ వెగటి పుట్టని సుఖం. పైగా సుఖం ఎలా ఉంటుందంటే ఆత్మసుఖం ఏ క్షణానికి ఆ క్షణం ఇదే కొత్తగా అనిపిస్తున్నాం అనిపిస్తుంది. పైగా ఆత్మశాంతి ఎలా ఉంటుందంటే ఏ క్షణానికి ఆ క్షణం ఇది కొత్తగా వస్తుందో మనకు అనిపిస్తుంది. అయితే నీవు నేను అనగా నిత్య ఆనందమై అప్పుడు అది పెర్మనెంట్గా అనిపిస్తుంది. పెర్మనెంట్ పీస్ అది పెర్మనెంట్గా ఉంటుంది. దానికి బ్రోకెన్ అన్బ్రోకెన్ పీస్ అన్బ్రోకెన్ పీస్ అన్బ్రోకెన్ హ్యాపీనెస్ అది నిత్య సుఖం, సత్య సుఖం. అదేంటిది? ఇది మనం అనిపించే సుఖాలు ఆపాస సుఖాలు. సుఖం లేక కనపడటం కాదు, సుఖం వలే కనిపిస్తుంది. ఆత్మ తెలియకపోవటం వల్ల మన హృదయంలో నా పురుషుడు నారాయణుడు మనం తెలియకపోవటం వల్ల ఆ చైతన్యం మనం తెలియకపోవటం వల్ల మీకు అర్థమవుతుందా? గంట గంటకి మారిపోతున్న మనస్సు చావుకు సిద్ధంగా ఉన్న శరీరాన్ని అనుకుంటున్నావు, ఎలా మోస్తున్నావు రాజు అంటాడు. మన మనస్సు గంటకు రకంగా ఉంటుంది, మీరు చూడండి. మన మనస్సు గంటకు రకంగా ఉంటుంది. మీ ఆయన కూడా ఎప్పుడే మీరు అంటారు పాపం వస్తే నువ్వు అంటారు, మీరంటారు పాపం వచ్చే కట్టుకోలేకపోతే నువ్వు అని వస్తారు. మామూలుగా మీరంటారు ఎప్పుడు పాపం వచ్చేస్తారు కూడా వేగం మీద నువ్వు అని వస్తారు. మీకు అర్థమవుతుంది? అది మీ తప్పు కదా. పాపం యొక్క వేగం, గుణాల యొక్క వేగం అది అన్ని గుణాల యొక్క వేగం అయ్యి వీటి మీద ఆధారపడి వచ్చే శాంతిని నిలబడవు. అంచేది లోపల నీ స్వరూపమే సుఖం, నీ స్వరూపమే శాంతి, నీ స్వరూపమే ఆనందం. అలా ఆనందం అనేది బయట లేదు, సుఖం అనేది బయట లేదు. ఎక్కడ ఆనందం లేదో, ఎక్కడ సుఖం లేదో, ఎక్కడ శాంతి లేదో అక్కడ వెతుకుతున్నావు. కోటి జన్మలు ఇచ్చిన నీకు శాంతి దొరకదు, కోటి జన్మలు ఇచ్చిన నీకు శాంతి దొరకదు. ఎక్కడుంది లోపల నీ హృదయం? ఆధ్యాత్మిక హృదయంలో పరమేశ్వరుడు సర్వేశ్వరుడు నారాయణుడు ఏ హృదయంలో నివాసంగా ఉన్నాడో అదే శాంతి స్థానం, అదే సుఖస్థానం. మీరు బాహ్యంగా అనుభవించే సుఖాలను కూడా వెంటనే మీకు అన్ని రోగాల కింద మారిపోతాయి, వెంటనే దుఃఖం కింద మారిపోతుంది, అశాంతి కింద మారిపోతుంది. నిజమైన సుఖం ఎక్కడ ఉంది? లోపల బయట ఎక్కడ లేదు. నీవు నేను అనగా అంటే ద్వైత బుద్ధి ఆ భేద బుద్ధి నాకు నశించినప్పుడు నువ్వేరు నేను వేరేటువంటి భావన నశించినప్పుడు అప్పుడు నిజమైనటువంటి ఆనందం నా హృదయంలో నుంచి పెళ్లి పుగుతుంది. ఒకటే కదా నా సహస్రాలను ముంచేస్తుంది, నా సహస్రాలని ముంచేస్తుంది. అప్పుడు కోరిక వచ్చిన తర్వాత జయించడం కదా, అది కోరికే ఉదయించుతారు. ఆనంద ప్రవాహం అలా కోరికే ఉదయించుతారు. కోరిక వచ్చాక కోరికను నిగ్రహించుకోవడం కాదు, ఆ శాంతి ప్రవాహంలో ఆనంద ప్రవాహంలో నీకు కోరిక డిజైర్ కూడా ఎడవైందవుతారు. మంచి ఆనందం నీలో ఆనందం అంటే అది బయట అసలు ఎక్కడా లేదు. ఆనందము బయట ఎక్కడా లేదు, ఇప్పటికే ఉన్నట్టు నీకు అనిపిస్తూ ఉంటుంది. ఉన్నట్టు ఇది అది ఆపాసం అంటే శరీరం ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు, ఇంద్రియాలు కూడా ఆత్మ కాదు. ఇది దేహం పట్ల ఆత్మ బుద్ధి ఉంది, ఇంద్రియాల పట్ల ఆత్మ బుద్ధి ఉంది, మనస్సు పట్ల ఆత్మ బుద్ధి ఉంది, నీకు మనసు కూడా ఇలాగా ఆత్మ కాని దాని ఎందు ఆత్మబుద్ధి నీకున్నంతకాలం నువ్వు బయట సుఖం కోసం వెతకటం మానవు. ఇంకా బజార్లో సుఖం బజార్లో వెతుకుతూ ఉంటాం శాంతి కోసం, సుఖం కోసం, ఆనందం కోసం. నువ్వు మానవు కూడా, నీకు ఆత్మ కాని ఆత్మ కానిదాని ఎందు చైతన్యము కానిదాని ఎందు నీకు ఆత్మబుద్ధి ఉన్నంతకాలం నువ్వు బజార్లో వెతుకుతూ ఉంటావు ఏదో ఆనందం కోసం. అక్కడ లేకపోయినా ఉందని ఏదో బ్రాంచ్ అదే మాది, ఆ బ్రాంచ్ వల్ల మామూలుగా బాహ్యంగా మనం అనిపించే భోగాలన్నీ కూడా దానికి ఎలాగో తుది ఉంటుంది, దానికి ఆడిపోతుంది. మామూలుగా దానికి ముగింపు ఉంటుంది, ముగింపు ఉన్నా పర్లేదు, చివరికి అన్ని రోగాల కింద మారిపోతాయి, కొంచెం సమస్తం రోగాల కింద మారిపోతాయి. అది మనం శాంతి అక్కడ ప్రతి జన్మలో కూడా శాంతి ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నాం, ఆనందం ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నాం, సుఖం ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నాం మనం. అంటే అది ఎక్కడుందో మనకు తెలియక లేని చోట వెతుకుతున్నాం. అంటే అది ఎక్కడ ఉంది అక్కడ వెతికితే ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో నీకు తెలుస్తుంది. అది ఎక్కడ ఉంది అక్కడ వెతికితే ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో దొరుకుతుంది. ఒకవేళ బయట సుఖాలు అనిపిస్తున్నప్పటికీ మొత్తం అన్నీ కూడా అశాంతిగా మారిపోతాయి, రోగాల కింద మారిపోతాయి. చివరికి నీ భవిష్యత్తులో నీ క్షేమాలు మయపలసు శివాలను శివ బుద్ధి నుంచి బయటకు రావడం చాలా కష్టం. నాకు తెలుస్తూ ఉంటుంది కొనంటే మనకు శివాలు వస్తాయి రా భవిష్యత్తులో శివం మనకు తెలుస్తూ ఉంటుంది. మనకి భవిష్యత్తులో ఇంకెన్ని శవాలు మొయ్యాలి, మనం ఈ శవాలను మొయ్యాలి ఎక్కర్లేదని నీ మనసు నీకు చెబుతూ ఉంటుంది. నీ మనసులో ఉన్నటువంటి నీ మనసులో ఉన్న ఆ పాత మ్యాటర్ నీకు చెబుతూ ఉంటుంది. నీకు అర్థం వచ్చిందా, మనకు చెవిలో ఏదైనా పోటు వస్తుంది అనుకోండి చెబు లేదు తేడా ఉన్నట్టు, అంతే కదా. తలకాయ పూట వస్తుంది అనుకోండి తలకాయ తేడా ఉన్నట్టు. మీకు ఏ కారణం వల్ల అశాంతి వస్తుంది అనుకోండి లోపల ఏదో కారణం ఉంది. మీకు అందరూ అశాంతి ఏ కారణంలో వచ్చినా, మీకు దుఃఖం ఏ కారణంలో వచ్చినా, శోకం ఏ కారణంలో వచ్చినా మనం శవాలు మొయ్యవలసింది. దీనికి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. అంటే మీకు దుఃఖ కారణం లోపల ఉన్నప్పుడు దుఃఖం రాకుండా ఆగదు, అశాంతి కారణం లోపల ఉన్నప్పుడు అశాంతి రాకుండా మారదు. మీకు రోగ కారణం లోపల రోగ కారణం లోపల ఉన్నప్పుడు రోగం ఎప్పుడు వచ్చాడు సడన్గా ఉబ్బుకుపోతుంది, వచ్చేస్తా. రోగ కారణం లోపల ఉన్నప్పుడు రోగం రాకుండా అది ఆగదు. అంచేది నువ్వు చేసే ప్రయత్నం ఏం చేయాలంటే, అసలు సుఖం అనేది నీ హృదయంలో ఉంది. సుఖం అనేది నీ హృదయంలో ఆత్మదేవుడు ఉన్నాడు. సుఖం అనేది నీ హృదయంలో ఉంది. శాంతి అనేది నీ హృదయంలో ఉంది. ఎక్కడ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎక్కడ లేదు. కానీ మనం అందరం చేసే పొరపాటు అంటే సుఖం ఎక్కడ లేదు, శాంతి ఎక్కడ లేదు, అక్కడ వెతుకుతున్నాము. సుఖం ఎక్కడ లేదు, అక్కడ శాంతి ఎక్కడ లేదు, అక్కడ వెతుకుతున్నాము. ఏం చేయాలి, మామూలుగా ప్రయత్నం చేస్తే చాలు కాదు. నీ హృదయంలో నారాయణ, నీ హృదయంలో అంతర్యామి, నీ హృదయంలో ఇంటెలిజెన్స్ స్పిరిట్ లోపల నివాసంగా ఉన్నటువంటి చావు లేని సత్పదార్థం కోసం నువ్వు చిత్తశుద్ధితో వెతున్నాను. ఇది లాంఛనం కోసం. మీరు బాగున్నారా, మీరు బాగున్నారా, ఇలా లాంఛనాలు ఉంటాయి కొన్ని. మీకు అర్థమవుతుందా, మీ ఇంటికి వస్తే నన్ను గౌరవం చేయడం, మా ఇంటికి వస్తే మిమ్మల్ని, మీరు బాగున్నారా, మీరు లాంఛనాల వల్ల కాదు. మీ హృదయపూర్వకంగా డెడికేటెడ్గా డివోటెడ్గా మీకు అర్థమవుతుందా, అది మనస్సుని దేహాన్ని ఒక చోట పెట్టి దేహం ఒక చోట మనస్సు ఒక చోట కాదు, అది అంకిత భావం చోట చికరణ శుద్ధి కాదు. అంటే నీ మనస్సు, నీ బుద్ధి, నీ మనస్సు నీ చేత నీ మాట ఒకటి అవ్వాలి, నీ మనస్సు నీ చేత నీ మాట ఒకటి అవ్వాలి. అలా ఒకటయ్యి లోపల అన్వేషణ లోపల సుఖం కోసం వెతికితే ఆ దొరుకుతుంది. అది యేసుక్రీస్తు అంటాడే ఏమంటాడు, కట్టండి తెరవబడుతుంది లేదా కంటే దొరుకుతుందా. యేసుక్రీస్తు ఏమంటాడంటే వాళ్ళ భాష వేరు, కట్టండి తెరవబడుతుంది, మీరు చిత్తశుద్ధితో తలుపులితే హృదయంలోకి వెళ్ళి కవాటాలని కట్టండి అవి తెరుగుపడతాయి, వెతకండి దొరుకుతుంది. ఎలాగా మీరు చిత్తశుద్ధి చిత్తశుద్ధి వేమన కూడా అంటాడు, చిత్తశుద్ధి లేని శివ పూజ లేదు. చిత్తశుద్ధి లేని మాట లేదా చిత్తశుద్ధి మంది మనం ఎవరైనా ఇంటికి వెళ్తాం అనుకో, మీరు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా మధ్య తీసుకుంటారు కదా, మనం ఏం వచ్చినట్టే అంటే వాళ్ళు అడిగి అడిగేసాం కదా మర్యాద అయిపోయింది ఏం ఒక్క మీద. మనం ఏదో చెప్తారు కదా, మనం వద్దని అంటాం కదా, వచ్చేటాడు ఏమనుకుంటారంటే మర్యాద అయిపోయింది కదా, మనం అడగాల్సింది అడిగేసి వాళ్ళు వద్దన్నారు కదా. కాఫీ పుచ్చుకుంటారు టీ పుచ్చుకుంటారు తాగం పుచ్చుకుంటారు చెడు పుచ్చుకుంటారు ఏం పుచ్చుకోవాలి. అక్కడ ఏమొచ్చిందంటే వాళ్ళు సంతోషపడతారు, సంతోషపడి అడిగేసింది అడిగేసాం కదా మర్యాద అయిపోయింది కదా అంటే అసలు చిత్తశుద్ధి లేని మాట ఏంటది, చిత్తశుద్ధి లేని మాటలు చిత్తశుద్ధి లేని తలంపులు చిత్తశుద్ధి లేని అయితే నువ్వు చేసే ప్రయత్నం అవసరమే, అది చిత్తశుద్ధితో కూడుకోవాలి. అది నీ మనస్సు శుద్ధిగా ఆ పని నువ్వు హృదయపూర్వకంగా చేయాలి, భక్తితో చేయాలి. ఎలా చేయాలి, నువ్వు చేసే పని భక్తితో చేయాలి. నీకు దుఃఖానికి కారణం అసలు బయట నీకు ఎవరికైనా అశాంతి వస్తుందనుకోండి, నీకు ఎవరికైనా దుఃఖం వస్తుందనుకోండి, వాడు నా అశాంతికి వీడి కారణం, నా దుఃఖానికి వీడి కారణం అని బయట ఏదో వెతుక్కుంటూ ఉంటారు. ఈ మా నా అశాంతికి మా ఆయన కారణం, మా అశాంతికి అయితే ఆడు కారణం, మా దుఃఖానికి వీళ్ళు కారణం అని బయట ఏదో వెతుక్కుంటారు. మీరు కారణాలు భగవాన్ ఏమంటారంటే నీ అశాంతికి నీ దుఃఖానికి అలా బయట కారణాలు లేవు, ఉన్నట్టుగా నీ కనిపిస్తున్నాయి నిజమ కాదు. దుఃఖానికి కారణం ఈ లోపలేవు, నీ దుఃఖానికి కారణం నీ అశాంతికి కారణం నీ లోపల ఉంది. అలా కారణం అనేది బయట లేదు, ఉన్నట్టు నీకు అనిపిస్తూ ఉంటుంది వాడి కారణం ఎల్లమ్మ కారణం పుల్లమ్మ కారణం అని. నీ అశాంతి కారణం నీ లోపల ఉంది, నీ దుఃఖానికి నీ లోపల ఉంది. ఏంటి అదే కర్తృత్వము కావు, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి కర్తృత్వము కావు. అది నీ దుఃఖానికి కారణం కర్తృత్వం కావు, ఇది నేను సాధించాను ఇది సాధించాను అని ఏదో అనుకుంటా ఉంటాం కదా, అది కర్తృత్వం. నీ దుఃఖానికి కారణం డోయర్షిప్ లోపల ఉంది, అని అది నువ్వు ఏదో దాటిని దాటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఆ దుఃఖ కారణాన్ని అతిక్రమించడానికి దాటానికి నువ్వు ఏదో ప్రయత్నం